பிரிமேனன் அடக்கம் பண்ணுவார். రామనామం ఎంతో మందిని పవిత్రం చేసి అనేక మందిని మహాత్ములుగా మహర్షులుగా మార్చింది. రామనామం మన మనస్సుకి పవిత్రత అవసరం. అంటే నిష్కామకర్మ చేయకపోతే చిత్తశుద్ధి రాదు, చిత్తశుద్ధి లేకపోతే మనకి ఆ మోక్షకాంక్ష ముముక్షత్వం రాదు. ముముక్షత్వం ఉపాసన లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలగకపోతే మోక్షం రాదు అని ఈ క్రమం. అనేక మంది రాముడి యొక్క నామాన్ని జపించి రాముడి రూపాన్ని ధ్యానించి అనేక మంది పవిత్రులయ్యారు, జ్ఞానాన్ని పొందారు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడే కళ్యాణ గుణాలతోటి రామచంద్ర ప్రభువుగా, రామచంద్ర పెరుమాళ్ళుగా ఈ లోకంలో రూపం దాల్చి వచ్చారు. సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయన రాముడి యొక్క రూపం ధరించి వచ్చారు. అంటే రాముడు ఎంత గొప్పవాడంటే, అంటే ఎంత మహత్యం కలవాడంటే, రావణాసురుడితోటి రావణాసురుడు మంత్రి ఒక మంత్రి ఒక సలహా చెప్పాడు. ఏమనంటే, సీతమ్మనిని అంగీకరించడం లేదు, అందుచేత నువ్వు రాముడి యొక్క రూపం దాల్చు, రాముడి యొక్క రూపం ధారిస్తే సీతమ్మని అంగీకరిస్తుంది. నువ్వు రాక్షస రూపం ఎదురై రాముడి యొక్క రూపం ధారిస్తే సీతమ్మని అంగీకరిస్తుంది అని ఒక మంత్రి గారు రావణాసురుడికి సలహా చెప్పారు. సలహా చెప్తే రావణాసురుడు అన్నాడు, రాముడి రూపం కనుక నేను ధరిస్తే కామే చచ్చిపోతే ఇంకా సీతమ్మ నేనేం చేసుకుంటాను అన్నాడు రావణాసురుడు. అంటే రాముడి యొక్క పవిత్రత గుర్తు కోసం, పవిత్రత కోసం గుర్తు చెబుతున్నాను. కామసుఖం కోసమే కదా నేను సీతమ్మని దొంగలేని తెచ్చుకుంది, నువ్వు రామరూపం ధరించమంటున్నావు, రాముడు రూపాన్ని నేను వేసుకుంటే అసలు ఆ కామే పోతుంది. అంటే రాముడు అతీంద్రియుడు, అటువంటిప్పుడు నా నీ సీతమ్మని నాకెందుకు అన్నాడు. అంటే రాముడు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం నీకు ఈ మాట చెబుతున్నాను. భగవద్గీతలో ఆ శతప్రజ్ఞుడు, గుణాతీతుడు, జ్ఞాని, అవతార పురుషుడు లక్షణాలు ఎలాగుంటాయో ఆ కృష్ణుడు చెప్పినటువంటి స్థితి అంతా కూడా రామచంద్రమూర్తులు మనం చూడొచ్చు. సాక్షాత్తు పరబ్రహ్మమే, ధర్మమే, జ్ఞానమే రాముడు రూపం ధరించి వచ్చిందని మన పెద్దలు చెప్పారు. మనకి భగవద్గీతలో ముఖ్యంగా రెండు విడిచిపెట్ట మనకి చెప్పాడు. ఈ రెండు కూడా మనకి రామాయణంలో కనిపిస్తాయి. కృష్ణుడు ఏమని చెప్పాడంటే, రెండు మటుకు మీరు విడిచిపెట్టండి అని చెప్పాడు. ఒకటి కర్మఫలం, కర్మను విడిచిపెట్టమని చెప్పలేదు. కర్మఫలం అంటే మీరు కర్మ చేస్తూ పని చేస్తూ దాని ఫలితాన్ని మటుకు జోడికి వెళ్ళకుండా వచ్చేదో వస్తుంది, రానిదేదో రాదు. కర్మఫలాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. కర్మఫలాన్ని త్యాగం చేయటం నేర్చుకోమని చెప్పాడు. రెండు అకర్మణ్యత్వం, అకర్మణ్యత్వం అంటే ఏంటంటే కొంతమంది ఏమీ పని లేకుండా, పని పాటు లేకుండా ఇంటికాడ పని చేయరు, ఒక చదువు ఉండదు, సంఖ్య ఉండదు, ఇంటికాడ పని చూసుకోరు, ఎందుకు మమ్మ సమాజానికి పనికిరారు, ఇంటికి పనికిరారు, ఊరికలా తిరుగుతూ ఉంటారు. ఈ పని పాటు లేకుండా ఉండే మనస్తత్వం కూడా విడిచిపెట్టమని కృష్ణుడు గీతలో చెప్పాడు. అకర్మణ్యత్వం ఏంటంటే, మనం పని లేకుండా ఉంటే మనకు పొట్టెళ్ళదు, ఏదో మనం పని చేసుకోవాలి. పని లేకపోతే మనకు పొట్టెళ్ళదు, మనం పని మానేస్తే ఇతరుల మీద ఆధారపడి మనం జీవించాలి. అంటే నీ పొట్ట కోసమైనా నువ్వు పని చేసుకోవాలి. అంటే పని లేకుండా ఉండే మనస్తత్వం పనికిరాదు, ఏ పని చేయకూడదు అనే మనస్తత్వం పనికిరాదు. నీకు చేతనైన పని ఏదో నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే పని ముఖ్యం, పని చేసి ఫలితాన్ని విడిచిపెట్టమన్నాడు. అది ఏ పని చేయకుండా సోమరతనంగా ఉండొద్దని చెప్పాడు. ఈ రెండు నేర్చుకోమని భగవద్గీతలో మనకు భగవంతుడు స్వామివారు చెప్పారు. వాసుదేవ స్వామివారు మూడు అవస్థల జీవితంలో మన శరీరం చచ్చిపోయే వరకు మూడు అవస్థలు మనం అనుభవిస్తున్నాం. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్నావస్థ, మూడు సుషిప్త అవస్థ అంటే గాఢ నిద్ర అవస్థ. ఈ మూడు అవస్థలలో ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ ఫినామినా, ఇది నిజమైన అవస్థలు కాదు, ఓన్లీ ఫోర్త్ డైమెన్షన్, తురియ స్థితి ఒకటే, ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్త అవస్థ, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ ఫినామినా. కళ్ళకి నిజంగా కనిపిస్తాను కానీ ఇది నిజమైన స్థితి కాదు. ఈ చచ్చిపోవడం కూడా నిజం కాదు, ఈ పుట్టడం కూడా నిజం కాదు. అంటే మరి నిజం కాకపోతే మాకు నిజంగా ఎందుకు కనిపిస్తానని రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగారు. ఈ చచ్చిపోవటం నిజం కాదంటున్నారు, ఈ జాగ్రత్త అవస్థ నిజం కాదంటున్నారు, ఈ స్వప్నావస్థ నిజం కాదంటున్నారు, ఈ గాఢ నిద్ర నిజం కాదంటున్నారు. అంటే శంకరాచార్యులు వారు రమణ మహర్షికి చెప్పిన దానికి అత్యంత సన్నిహితంగా ఆయన చెప్పాడు. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ, మరి శరీరం పుడతాంది, శరీరం అటు ఇటు తిరుగుతుంది, శరీరం చచ్చిపోతుంది, ఇవన్నీ నిజం కాకపోతే నిజం కింద మాకు ఎందుకు కనిపిస్తున్నాయని రమణ మహర్షి గారిని అడిగితే, ఆత్మానుభవం ఉన్నవాడికి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, ఆత్మలో ప్రాణం లయమైన వాడికి, ఆత్మశాంతి దొరికిన వాడికి, బ్రహ్మానుభవం కలిగిన వాడికి ఇది అసత్యం కింద తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ సుషుప్తావస్థ, ఈ శరీరం పుట్టడం, ఈ శరీరం మరణించడం, మళ్ళీ పునర్జన్మ రావటం, ఇదంతా నూటికి నూరు పాలు అసత్యమే. కానీ అహంకారికి మటుకి, దేహబుద్ధి ఉన్నవాడు మటుకి నూటికి నూరు పాలు సత్యం కింద కనిపిస్తూ ఉంటుంది అని రమణ మహర్షి గారు చెప్పారు. ఇదంతా ఈ ఫినామినా అంతా కూడా అసత్యమే. ఒక తురియ స్థితే, ఒక బ్రాహ్మణ స్థితి మటుకే సత్యం. ఈ చనిపోవటం ఎంతకాలం అయితే మనకు నిజం కింద కనిపిస్తుందో, ఈ పుట్టడం ఎంతకాలం అయితే నిజం కింద కనిపిస్తుందో, మనం అనుభవించే కష్టం, మనం అనుభవించే సంతోషం, సంసారంలో కష్ట సుఖాలు, ఇవన్నీ ఎంతకాలం అయితే మనకు నిజంగా కనిపిస్తున్నాయో అంతకాలం మన అహంకారంలో ఉన్నట్టు గుర్తుగా మీరు పెట్టుకోవచ్చని రమణాచార్యుడు చెప్పారు. అంటే రమణాచార్యుడు చెప్పే అహంకారికి ఇది నిజం కింద కనిపిస్తుంది. అంటే చలనం, శరీరం యొక్క చలనం, శరీరం యొక్క పుట్టుక, శరీరంలో వచ్చే వికారాలు, శరీరం యొక్క మరణించడం, ఈ శరీరం ఉండగా సంసారం వస్తుంది, ఆ సంసారంలో మనిషి పడే బాధలు, ఇవన్నీ నూటికి నూరుపాలు అసత్యమే. కానీ అహంకారానికి మటుకు సత్యం కింద కనిపిస్తుంది. నీ శరీరానికి చావు వచ్చినప్పుడు నీకు దుఃఖం వస్తుంది, ఎంచుకంటే నీకు సత్యం కింద కనిపిస్తుంది కాబట్టి చావు నీకు దుఃఖం వస్తుంది. అంచేది అహంకారికి మటుకి ఇవన్నీ నిజం కానీ సత్యానుభవం పొందిన వాడికి, బ్రహ్మస్థితిని పొందిన వాడికి మటుకి ఆ ఫోర్త్ డైమెన్షన్ తొలి స్థితి ఒకటే అని, ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీలో అంశం కూడా ఇది మనకు చెప్పాడు. మన శరీరానికి ఒకటే రూపం ఉంది, నలుపు తెలుపు ఏదో ఒక రూపంలో ఉన్నాం మనం. అహంకారం కలకది చాలా రూపాలు ఉంటాయి. ఎంత చదువు చదివినా, మన రాజకీయ రంగంలో ఎంతకాలం ఉన్నా, సమాజానికి ఎంత సేవ చేసినా, పెళ్లిళ్ళు చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతం అవలంబించి జీవితం పొడుగుని ఉన్నా, సన్యాసాశ్రమం స్వీకరించి సమాజానికి సేవ చేసినా, అహంకార బుద్ధి నశించకపోతే మటుకి జ్ఞానం కలగదు. ఇప్పుడు మనం వివాహం చేసుకోనుకోండి, జీవితం పొడిగినా బ్రహ్మచర్యంగానే ఉంటాం అనుకోండి, అహంకారం పోదనుకోండి, వాడికి జ్ఞానం కలగదు. వాడు సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తాడనుకోండి, నిష్కామకర్మే చేస్తాడనుకోండి, నిష్కామకర్మ చేసినా వాడికి కనుక అహంకారం నశించకపోతే వాడికి కూడా మోక్షం కలగదు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఈ అహంకారాన్ని జయించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఉదాహరణకు మీకు చెప్తాను, ఇప్పుడు అహంకారం ఎలా ఉంటుందంటే, నీకు అర్థం అవడం కోసం నీ స్థాయిలోకి దిగి నేను మాట్లాడతాను. ఇక్కడ మనం అందరం కూర్చున్నాం, మనం అందరమే కలిసి ఇక్కడ ఫోటో తీశారనుకోండి, ఆ ఫోటో తీసిన తర్వాత మనకు చూపిస్తారనుకోండి, ఆ ఫోటో చూసింటే మన ఫోటో, నా ఫోటో ఇందులో ఎక్కడ ఉంది, నా ఫోటో ఎక్కడ ఇందులో ఎక్కడ ఉంది, నా ఫోటో అన్ని అందరి బొమ్మలు కనిపిస్తాను ఉంటాయి. కానీ అందరి బొమ్మలు మనం చూడడం, నా బొమ్మ ఎక్కడ ఉంది, నా బొమ్మ ఎక్కడ ఉందని చూసుకుంటా ఉంటాం. అది కూడా అహంకార లక్షణం. అది అహంకారం ఉన్న సంగతి మనకి తెలుసు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేస్తారు, ముందు వాళ్ళ బొమ్మలు చూసుకుంటూ ఉంటారు. అంటే అహంకారం యొక్క చేష్టలు ఎలా ఉంటాయో మీకు అందుకోసం మీకు చెబుతున్నాను. అహంకారం చాలా రూపాల్లో ఉంటుంది, ఒక రూపంలో ఉండదు. సర్వసాధారణంగా అహంకారానికి ఏం చేస్తుందండి, ఎంతసేపు గుర్తింపు కావాలి దానికి. గుర్తింపు లేకపోతే ఏ పని చేయదు. కొంతమంది ఇంట్లో పని చేస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాకరీ చేస్తున్నాను, ఎవరు గుర్తించడం లేదు, పుట్టింటి కాడ గుర్తింపు లేదు, రెస్టారెంట్ కాడ గుర్తింపు లేదు, చాకరీ మిగిలింది నాకంటా ఉంటారు. పాపం ఏం చేయాలంటే, పాపం వాళ్ళకి కష్టపడి చేస్తున్న మాట నాకు ఇంట్లో గుర్తింపు పోతే వాళ్ళకి దుఃఖం వచ్చేస్తారు. కొంతమంది కష్టపడి పని చేస్తారు, ఇంట్లో ఎవరో గుర్తించకపోతే ఏడ్చేస్తారు పాపం, నిజంగా ఏడ్చేస్తారు పాపం. అంటే అహంకారం ఏం చేస్తుందంటే దుఃఖం రూపంలో కట్టేస్తుంది, బయట కళ్ళు ఉంటే నీళ్ళ కింద అలా వచ్చేస్తూ ఉంటుంది పాపం. అంటే అది ఇవన్నీ కూడా అహంకారం యొక్క చేష్టలే. అంటే ఇవన్నీ కూడా నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది, అధికారం వస్తుంది, ఇవన్నీ కూడా అహంకారానికి నిజం కానీ అసలు వస్తువుకి నిజం కాదు. ఇవన్నీ నీ అహంకారానికి నిజం కింద కనిపిస్తున్నాయి కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. ఈ లోకం కూడా అహంకారం యొక్క తోక. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ లోకం కూడా ఒక తోక. ఈ దేనికి తోక అంటే అహంకారానికి తోక. అంటే అహంకారం ఉండటం మనకి ఈ లోకంలోకి వస్తూ ఉండాలి, మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏంటంటే ఈ తోక తెగదు మనకి, అహంకారం అని చెప్పి ఈ తోకం తెగదు. అహంకారం లోకం వేడి కాదు, అహంకారమే మనకి లోకం కింద కనిపిస్తుంది, మన అహంకారమే మనకి లోకం కింద కనిపిస్తుంది. అంటే ఈ అహంకారం వేరు, లోకం వేరు అనుకోకండి. ఈ బాహ్యమైనటువంటి మెరుగులు చూసి ఏమి కంగారు పడకండి. దేహ ప్రారంభాన్ని బట్టి మీరు కొంతమందికి డబ్బు వస్తుంది, దేహ ప్రారంభాన్ని బట్టి కొంతమందికి అధికారం వస్తుంది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి మళ్ళీ కొంతమంది మనుషులు అందంగా ఉంటారు. ఇవన్నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒక శరీరం ఎంతో అందం వస్తుంది, కొంతమందికి ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది, కొంతమందికి అనుకోకుండా అధికారాలు వస్తాయి. ఇలా ఇవన్నీ కానీ లోపల చూస్తే పెద్ద సొమ్మ, లోపల ఏమి ఉండదు, ఎంప్టీనెస్. మీరు కొంతమంది అధికారంలో ఉన్నా, డబ్బు ఉన్నా, అందం ఉన్నా, చదువు ఉన్నా, ఎక్కడ మీకు ఎక్సలెన్స్ ఉన్నా, లోపల చూస్తే మటుకు ఎంప్టీనెస్, గుల్ల తప్పించి ఏముండదు. అంటే ఆత్మ వైభవం కానీ, ఆ హృదయ సౌందర్యం కానీ, హృదయంలో జ్ఞానం కానీ, ఆ హృదయంలో నిందితనం కానీ, ఆ హృదయంలో ఒక ఫుల్లీనెస్ కానీ, హృదయంలో ఏమీ ఉండదు. పుట్టి ఎంప్టీనెస్. ఈ ఖాళీ డబ్బాలు ఎలా ఉంటాయో ఆ హృదయంలో అలాగే ఉంటారు వాళ్ళు. అల్టిమేట్గా డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, సోషల్ స్టేటస్ ఉండొచ్చు, సమాజంలో గౌరవం ఉండొచ్చు బాహ్యానికి, కానీ లోపల ఉంటుంది శుద్ధ గొర్రెలు, శుద్ధ ముద్దులు. ఆ హృదయంలోకి చూస్తే ఏమి ఉండదు. అటువంటి వాళ్ళకి ఎన్నడ చూసిన జ్ఞానం కాదు. మీరు జపం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, మీ మనసులో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి లోపల మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు. భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టేయలేదు, మీ హృదయంలో ఉన్నాడు భగవంతుడు. అయితే భగవంతుడు మీకు ఆ భగవదనుభవం మీకు లేదు కాబట్టి భగవంతుడు లేడని, ఆ పెరుమాళ్ళు లేడని మీరు అనుకుంటున్నారు, కానీ ఉన్నాడు. అయితే మీ మనస్సులో ఉన్న దోషాలు, మీ మనస్సులో ఉన్న లోపాలు, మీ మనస్సులో ఉన్న పాపాలు, మీ మనస్సులో ఉన్న బలహీనతలు, ఆ హృదయంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మీకు అందకుండా అడ్డొస్తున్నాయి. ఆ లోపాలను తొలగించుకోవడానికి పూజ, అది తొలగించుకోవడానికి జపము, అది తొలగించుకోవడానికి ధ్యానము, అది తొలగించుకోవడానికి విచారణ. ఆ మనస్సు అహంకారం కింద విజయం నుంచి బయటకు వస్తుంది. అంటే ఆ మనస్సులో ఉన్న దోషాలను తొలగించుకుని చూడు పరమేశ్వరుని హృదయంలో ఉన్నాడో లేదని నీకే తెలుస్తుంది, ఇతరులు చెప్పక్కర్లేదు అని రమణ మహర్షి గారు రిపీటెడ్ గా చెబుతూ వచ్చారు. అయితే ఆ నేనేవాడు అనే విచారణ గాలికి వాలుగా సైకిల్ చెక్కుతుంటే మనకి ఎలా వెళుతుందో, అలాగే నేననే విచారణ కూడా అందరికీ బాగా సాగదు. విషయాల పట్ల విరక్తి ఉన్న వాడికి నేను ఎవడననే విచారణ చక్కగా సాగుతుందని చెప్పాడు. ఎవరికైతే విషయాల పట్ల విరక్తి ఉందో, లోకం పట్ల ఎవరికైతే కొంతవరకు వైరాగ్యం ఉందో వాడికి ఆ విచారణ బాగా సాగుతుంది. కానీ విషయాల పట్ల విరక్తి లేని వాడికి, ఎంచేతం విషయ చింతన చేసేవాడికి అంతర్ముఖ దృష్టి, ఆ బ్రాహ్మీ దృష్టి, ఆ బ్రాహ్మీ స్థితి కలగటం కష్టం. విషయ విరక్తి ఉంటేనే మనస్సు అంతర్ముఖం అవుతుంది, విషయాల పట్ల అనురాగం ఉంటే మనస్సు బాహ్యానికి విజృంభిస్తూ ఉంటుంది. అందుచేత ఉపనిషత్తులు సారం, భగవద్గీత యొక్క సారం ఉపనిషత్తులు. ఒక విషయం మీరు గ్రహించండి, ఉపనిషత్తులు పై నుంచి కిందకు చదివినా, కింద నుంచి పైకి చదివినా, ఎన్ని మీరు చనిపోయే వరకు మీ ముక్కులో ఉన్న ప్రాణం బయటకు పోయే వరకు మీరు ఎన్ని ఉపనిషత్తులు చదివినప్పటికీ ఉపనిషత్తుల సారం మీకు ఒక మాటలో చెబుతున్నాను. ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటంటే, నువ్వు తల్లి కడుపులోంచి వచ్చి భూమి మీదకి జారిపోయావు, భూమి మీదకి వచ్చి పడ్డావు, నీకు శరీరం కావాలి కాబట్టి తల్లి కడుపులో ప్రవేశించావు, అది భూమి మీద పడ్డావు, ఆ భూమి మీద నీ శరీరం ధరించి వచ్చావు. ఆ శరీరం నీది కాదు, అది ప్రారంభాన్ని అనుసరించే శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది. నీ ప్రాణం ఏదో ఒక రోజున పోతుంది, ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణం ప్రయాణం చేయకుండా ఈ హృదయంలో ఉన్న శాంతిలో కలిసేటట్టు చూసుకో. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మన ప్రాణం ఏదో ఒక రోజున పోతుంది. ఆ శరీరం ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణం ప్రయాణం చేయకుండా, అంటే జీవుడు ప్రయాణం చేయకుండా, నీ హృదయంలో ఉన్నటువంటి శాంతిలో, నీ హృదయంలో ఉన్నటువంటి సౌఖ్యంలో, నీ హృదయంలో ఉన్నటువంటి సుఖంలో, నీ హృదయంలో ఉన్నటువంటి స్వరూపంలో ఈ ప్రాణం ఆ శాంతిలో ఐక్యమయ్యేలా నువ్వు చూసుకోవాలి. అదే శరీర గమ్యం. మిగతా ఇది తప్పించిన మిగతాయని ఏది సాధించిన స్వప్న సమానం. అది స్వప్నం ఎంత నిజం, అవి కూడా అంతే నిజం. అంతేకాక నువ్వు శరీరం ధరించినందుకు, శరీరం ఎంతకాలం అయితే ఈ భూమి మీద ఈ ప్లానెట్ మీద ఎంతకాలం అయితే తిరుగుతుందో, ఆ శరీరానికి మరణం రాకముందు నువ్వు సాధన చేసి పెద్దలను ఆశ్రయించి, గురువులను ఆశ్రయించి, మహాత్ములను ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి, సర్వేశ్వరుని ఆశ్రయించి, గురువును ఆశ్రయించి నువ్వు చేయగలిగినంత సాధన చేసి వినయం కలిగి ఉండి, అవినయం రాకుండా వినయం కలిగి ఉండి, నువ్వు నీకున్నటువంటి సంస్కారాలు పునర్జన్మలకు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, పునర్జన్మలు రాబోయే జన్మలకు సంబంధించినటువంటి బలహీనతలు నీ లోపల ఏమున్నాయని జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ బలహీనతలను పోగొట్టుకోవటానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం ఉంది. ఆ బల మానవ జన్మ వచ్చినందుకు నీ పునర్జన్మలు రాకుండా, ఆ పునర్జన్మకి కారణం తగినటువంటి కారణాలు నీ లోపల ఏమున్నాయో ఆ కారణాలు నెమ్మదిగా బయటికి లాగి మంట పెట్టడమే చేయవలసిన పని. అది నీ పొట్ట కోసం ఏదో కృషి చేసుకోవచ్చు, కానీ జీవిత జయం అది. అది ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటంటే, నీ శరీరం మరణించి లోపల ఈ పునర్జన్మను తీసుకొచ్చే వాసనలు ఏమున్నాయో అవన్నీ తగలబెట్టడం, బయటికి లాగి ఈ ప్రాణం బయటకు పోకముందే ఈ నీ వాసనలు బయటికి లాగి తగలబెట్టడం నువ్వు చేయవలసినటువంటి జీవిత కర్తవ్యం అని ఉపనిషత్తుల సారం ఇది. మీరు 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా, పై నుంచి కిందకి చదివినా, కింద నుంచి పైకి చదివినా ఉపనిషత్తుల యొక్క సారం అదే. భగవంతుడు కృష్ణుడు చెప్తాడు, నీ మనస్సు అనేక విషయాలు చింతిస్తూ ఉంటుంది, నీకు పనికిరాని విషయాలు అనేక విషయాలు చింతిస్తాను, అక్కడలేని విషయాలని చింతిస్తాంది. అంటే ఎక్కువ ఎక్కువ బాడీ చేసేసుకుంటాను, నీ మనస్సు ఎక్కువ బాడీ చేసేసుకుంటాంది. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినందుకు నీ శరీరం ఎక్కడ జీవిస్తాను, నర్సాపురంలో ఉన్నావా, దేవాలయంలో ఉన్నావా, పార్కుల్లో ఉన్నావా అని కాదు, నీ మనసును ఎంతవరకు బాగు చేసుకుంటున్నావు అనేది ముఖ్యం. రామానుజ ఒక సందర్భంలో అన్నాడు, మీరు ఏ దేవుణ్ణి ఆశ్రయించినా, ఏ పెరుమాళ్ళని ఆశ్రయించినా, ఏ గురువుని ఆశ్రయించినా, కామక్రోధాల్లోంచి అసూయలోంచి జీవుడు బయటపడకపోతే వాడికి మోక్షం రాదు, వైకుంఠం పొందలేడు వాడని చెప్తారు. మీరు ఏ మార్గాన్ని అనుసరించండి. మీరు సత్యసాయిబాబాని పూజ చేసుకోండి, లేకపోతే రామకృష్ణుని పూజ చేసుకోండి, రాముని పూజ చేసుకోండి, ఏదో గురువుని ఆశ్రయించండి, మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి. ఒకటి కామం, రెండు క్రోధం, మూడు అసూయ, వీటిల్లోంచి వాడు విడుదల పొందలేకపోతే ఆ జీవుడు, వాడికి వైకుంఠం రాదు, వాడికి మోక్షశాంతి రాదు అని చెప్పాడు. వైకుంఠం వచ్చే సమస్య లేదు, డబ్బు వల్ల నీకు భోగం వస్తుంది కానీ జ్ఞానం కలగదు. ఆ హృదయంలో సర్వేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మీరు పొందాలంటే ఒకటి కామం, రెండు క్రోధం, మూడు అసూయ, అందులోంచి విడుదల పొందితేనే కానీ హృదయస్థానం పొందలేరని రామానుజులు ఒక సందర్భంలో చెప్తారు. ఈ కామక్రోధాల నుంచి మీరు బయటపడాలంటే అది తేలిక కాదు. కేవలం మీ తెలివితేటలు సరిపోవు, మీరు చేసే పూజలు సరిపోవు, మీ ఆ పెరుమాళకి మీరు శరణాగతి పొందాలి, ఆ పెరుమాళ యొక్క పాదాలను మీరు ఆశ్రయించాలి. ఇతరులా ఒకటే, అదే శరణాగతి. ఆ పెరుమాళ్ళని కనుక మీరు శరణాగతి కనుక చేస్తే ఆవు కడుపు నుంచి దూడ బయటకు రాగానే ఆ దూడ మీద ఉన్న మాయని ఆవు ఏ విధంగా అయితే నాకేస్తుందో, అదేవిధంగా ఏ జీవుడు అయితే పెరుమాళకి శరణాగతి చేశాడో ఆ జీవుల్లో ఉన్న కామక్రోధాలన్నీ కూడా ఈశ్వరుడు నాకేస్తాడు, పెరుమాడు నాకుతాడు అని రామానుజు ఒక సందర్భంలో చెప్పాడు. గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీరు రాముణ్ణి ఆరాధించినా, కృష్ణుని ఆరాధించినా, ఒక శాస్త్రాన్ని పరిశీలించినా, ఈ అహంకారాన్ని, ఈ దేహ బుద్ధిని నశింపజేసుకోవాలి. అంటే అదే ఐన్స్టీన్ చెప్పినట్టు, దిస్ ఇస్ ఎ రిలేటివ్ ఫినామినా, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ ఫినామినా, దిస్ ఇస్ ఎ రిలేటివ్ ఫినామినా. ఓన్లీ ఫోర్త్ డైమెన్షన్ ఇస్ ఓన్లీ ట్రూ స్టేట్. దిస్ ఇస్ ఎ రిలేటివ్, మీ కళ్ళకి సాపేక్ష సత్యం. ఈ లోకం మీరు నన్ను చూడటం, నేను మిమ్మల్ని చూడటం, ఇది సమగ్ర సత్యం కాదు, ఇది ఫైనల్ ట్రూత్ కాదు, ఇదికే సాపేక్ష సత్యం. రిలేటివ్ ట్రూత్ వేరు, ఫైనల్ ట్రూత్ వేరు. అంటే ఇది రిలేటివ్ ట్రూత్, స్వప్నం వస్తా రిలేటివ్ ట్రూత్, జాగ్రత్త వస్తా రిలేటివ్ ట్రూత్, డీప్ స్లీప్ స్టేట్ రిలేటివ్ ట్రూత్, ఈ శరీరం మరణించడం రిలేటివ్ ట్రూత్, ఈ శరీరంలో కలిగే వికారాలు ఇవన్నీ రిలేటివ్ ట్రూత్, సంసారంలో వస్తే కష్ట సుఖాలు ఇవన్నీ కూడా సాపేక్ష, ఈ సంసారంలో వచ్చే కష్ట సుఖాలని సాపేక్షక సత్యాలు మాత్రమే అన్నాడు ఐన్స్టీన్. ఇంకా డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్, ఆ త్రీ స్టేట్ మటుకి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్టేట్ మటుకి ఒకటి ఉంది, అది మటుకు ఆ ఫోర్త్ డైమెన్షన్ చెప్పాడు. వేదాంత పరిభాషలో దాన్ని త్రీ స్థితి అంటాం, బ్రాహ్మణ స్థితి అంటాం, కానీ దీని ఐన్స్టీన్ ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. ఈ ఫోర్త్ డైమెన్షన్ మటుకి ఇది కరెక్ట్ స్టేట్ అని చెప్పాడు. ఇది ఫిజిక్స్ బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. భగవాన్ విష్ణు దగ్గరికి వస్తున్నాం. అది ఇంకా ఈయనకి లోకం అంత అహంకారమే, నువ్వు అహంకారం, శరీరం అహంకారం, నీ అహంకారం అంత అహంకారమే, అంత అంత ఈగో, ఈగో ఉంటే అంత ఉంది. అది లేకపోతే అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేనున్నాను, అహంకారం ఉంటే ప్రపంచం ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే పూర్వజనం ఉంది, అహంకారం ఉంటే రాబోయే జనం ఉంది. అది లేకపోతే ఏది లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అహంకారం యొక్క కలిగిటములే. మీరు మనస్సే మనస్సు అంటే ఎవరు అనుకుంటున్నాము, మనస్సే నీకు అహంకారం కింద కనిపిస్తుంది, నీ మనస్సే అహంకారం కింద విజృంభిస్తుంది, ఈ మనస్సే నీకు జగత్తుని కల్పించింది, జీవుని కల్పించింది, ఈశ్వరుని కల్పించింది. ఈ మనస్సు అణిగిపోతే ఏమి లేదు, ఈ మనస్సు అణిగిపోతే ఏమి లేదు. అయితే ఈ మనస్సు అనగటానికే నువ్వు ఉపాయం, గురువుని ఆశ్రయించినా, శాస్త్రాన్ని ఆశ్రయించినా, పెద్దలను ఆశ్రయించినా, ఈ మనస్సు అనగటానికి ముఖ్యం. అంటే మనస్సు వేరు, అహంకారం వేరు కాదు, మనస్సే అహంకార రూపం ధరిస్తుంది, మనస్సే ఒక రూపాన్ని ధరిస్తుంది, మనస్సే నీకు ఈ లోకం కింద కనిపిస్తుంది. ఈ చనిపోయినప్పుడు, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను మనస్సే చెబుతాంది. మళ్ళీ ఈ శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు నేను పుట్టానని ఈ మనస్సు చెబుతాంది. కానీ నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంటుంది, నీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఉంది, దాన్నే చైతన్యం అంటున్నారు, దాన్ని ఐన్స్టీన్ ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. ఆ చైతన్యం ఒకటి నీ హృదయంలో ఉంది, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, అది నీవే ఉన్నావు. నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన ఆనందము చావులేని స్థితి ఒక్క చైతన్యంలో మాత్రమే. ఆ ఫోర్త్ డైమెన్షన్ అని ఆ నిజమైన స్థితి, ఆ నిజమైన హ్యాపీనెస్ అనేది, ఆ నిజమైన బ్లిస్, నిజమైన పీస్, నిజమైన బ్లిస్. నువ్వు హ్యాపీ, పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్ అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్ నీ హృదయంలో ఉంది. బయట ఎన్ని ఆభాస సుఖాలు, నువ్వు బయట అనుభవించే సుఖాలు ఏదో ఎప్పటికైనా, ఈ రోజు ఈనాటికైనా, ముందు నాటికైనా, రాబోయే జన్మకైనా తప్పనిసరిగా దుఃఖం కింద మారిపోతుంది. మనస్సులో శాంతి లేని వాడికి శరీరంలో కాంతి కనపడదు. ఆత్మ మాట అటుంచండి, ఫోర్త్ డైమెన్షన్ మాట అటుంచండి. ఎవరికైతే మనస్సులో శాంతి ఉందో వాడికే శరీరంలో కాంతి కనిపిస్తూ ఉంటుంది. అలాగే బుద్ధిని చూస్తే వాడికి చాలా కాంతిగా ఉండదు. బుద్ధిని నోటితో ఏం చెప్పక్కర్లేదు, బుద్ధిని చూడటం వల్ల కొంతమందికి జ్ఞానం కలిగింది. అంత కాంతి ఆ ఫేస్లో ఉంది. అంటే ఆ మనస్సులో ఉన్న శాంతి ఆ ముఖంలో ఒక కాంతి కింద వచ్చేసి, ఆయన మనసులో ఉన్న శాంతి ఆయన చెప్పక, నోటితో చెప్పకపోయినా ఆ మహాకాంతి, ఆ మహాశాంతి ఆ ముఖంలోకి వచ్చి కాంతి వాడికి. అంటే చెప్పకుండా ఆయన హృదయంలో, ఆయన నోటితో చెప్పకుండా ఆయన హృదయంలో ఉన్న శాంతి, ఆ కాంతి ముఖం చెప్పేది, ఆ ఫేస్ చెప్పేది, అంటే ఫేస్ ప్రకటించింది. ఆయన దాచుకుందా ఉన్నా, ఆయన హృదయంలో ఉన్న శాంతిని దాచుకుందా ఉన్నా, ఆయన ముఖం ప్రకటించింది. ఆయన అనుభవించే శాంతిని, ఆయన అనుభవించే సుఖాన్ని, ఆయన అనుభవించే కాంతిని అది ముఖం, ఆ ఫేస్ ప్రతిబింబించింది. అంటే ఆయన ముఖం చూసి కూడా, ఆయన నోటితో ఏం చెప్పకుండా, ఆయన సందేశం చెప్పకుండా, ఆయన ముఖం చూసి కూడా అనేక మంది జ్ఞానులు అయ్యారని బుద్ధ చరిత్రలో మనకి కనిపిస్తుంది. ముఖం అనేది ప్రపంచంలో ఏ వస్తువులోనే లేదు, ప్రపంచంలో ఏ వ్యక్తిదేమీ లేదు. వీటిలో ఉందని మన మనసు అలా అనిపింపజేస్తుంది. అది అదే మాయ. నిజమైన సుఖం ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. ప్రతి మానవుడికి సుఖం కావాలి. ప్రతి మానవుడు సుఖం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. డబ్బులో, అధికారంలో, ఏదో ఎక్కడో చోడు మొత్తం మీద సుఖం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అలా అన్వేషిస్తూ అన్వేషిస్తూ చివరికి సుఖం అనేది చైతన్యుడు తప్పించి ఎక్కడా లేదని తెలిసిన తర్వాత అప్పుడు చైతన్యాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. మానవుడు సుఖాన్ని వెతుక్కుంటున్నాడంటే వాడికి తెలియకుండా వాడి జ్ఞానాన్ని, చైతన్యాన్ని వెతుక్కుంటున్నాడని అర్థం. వాడికి తెలియదు వాడికి. మానవుడు సుఖం కోరుకుంటున్నాడంటే వాడికి తెలియకుండా వాడు ఆత్మనే కోరుకుంటున్నాడు. వాడికి తెలియకుండా వాడు చైతన్యాన్ని కోరుకుంటాడు. ఏదో అందులోనూ సుఖం ఉందనుకుంటాడు. ఆ వస్తువును కొంతకాలం ఎంజాయ్ చేస్తాడు. అది కొంతకాలం ఎంజాయ్ చేశాక తెలుస్తుంది అందులో ఏమీ లేదన్న సంగతి. అంటే ముందు ఏదో అనుకుంటాడు. అందుచేత నీకు గ్రహించవలసిన ఏంటంటే నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన ఆనందం, ఎంత అనుభవించిన పరుగులైనటువంటి శాంతి అది నీ హృదయంలోనే ఉంది. ఆ వస్తువు ఎక్కడుంది, చైతన్యం ఎక్కడుంది, నీ హృదయంలోనే ఉంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి ఉండటమే పని. అంటే దానికి దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. అంటే నిప్పులోంచి మనం వేరుని ఏ విధంగా అయితే వేరు చేయలేము, నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు నుంచి సుఖాన్ని కూడా మనం వేరు చేయలేము. నిప్పులోంచి మనం వేరుని వేరు చేయలేము. అదేవిధంగా నీ హృదయంలో ఉంటున్న సత్య వస్తువును, సద్వస్తువులోంచి కూడా నువ్వు సుఖాన్ని వేరు చేయలేవు. ఆ సుఖం నీ హృదయంలో ఉంది, కానీ నీకు తెలియటం లేదు, లేదనుకుంటున్నావు. నీ అహంకార బుద్ధి, నీ దేహ బుద్ధి, నీ పాడు బుద్ధి, నీ పాప బుద్ధి, నీ దోష బుద్ధి, నీ భేద బుద్ధి, నీ వేరు బుద్ధి ఆ హృదయంలో ఉన్న సుఖం నీకు అందకుండా చేస్తుంది. కానీ అది లేకపోవటం వల్ల నీకు తెలియకపోవటం కాదు. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాల్లో సంబంధం తొలగుతుంది. ఇక్కడ మన రమణ మహర్షి గారు బొమ్మలో ఒక మనం వస్తున్నాం. నువ్వేం చేస్తున్నావంటే హోలీ కంపెనీ విడిచిపెట్టుకు. అంటే నువ్వు పెద్ద పెద్ద సాధనలు చేయకపోతే ప్రాణాయామాలు చేయలేకపోవచ్చు, కొంతమంది పెద్ద పెద్ద యోగాభ్యాసాలు చేయలేకపోవచ్చు, పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోవచ్చు. కనీసం నువ్వు ఆ వస్తువుని తెలుసుకోవడానికి కొన్ని తేలికపాటు ఉపాయాలు చెబుతున్నాను, కొంచెం తేలిక మంచి మంచి ఉపాయాలు కొన్ని చెబుతున్నాను. నీకు నచ్చిన ఉపాయాలను తీసుకుని నువ్వు దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి. సత్పురుషులతోటి సహవాసం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. కొంతమంది లౌకికులతో మన స్నేహాలు చేస్తే మనకు కొంతకాలంలో మనం కూడా లౌకికులుగా తయారవుతాం. కొంతమంది కుయుక్తిగా మాట్లాడి, కొంతమంది తెలివితేటగా మాట్లాడుతున్నాం. మేము చాలా తెలివైన వాళ్ళం, వాళ్ళే వాళ్ళు అభినందించుకుంటారు. వాళ్ళ నెత్తి మీద అక్షంతలు ఎవరేస్తారు, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు మేము చాలా తెలివైన వాళ్ళం. మీకు అర్థమవుతుంది? అంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళు అక్షంతలు వేసుకుని వాళ్ళని వాళ్ళని ఆశ్రయించుకున్న ఈ లౌకికులు ఉంటారు. వాళ్ళ దగ్గర కుయుక్తి ఉంటుంది, ఆ కుతంత్రం ఉంటుంది. కుయుక్తులు కుతంత్రాలు లోకంలో వెదజల్లుతూ మేము తెలివైన వాళ్ళని వాళ్ళే వాళ్ళు అనుకుంటారు. అటువంటి వాడితో స్నేహం చేస్తే మీకు జ్ఞానం కలగదు. ఎవరితోటి అంటే సత్పురుషుడితోటి, అంటే హృదయంలో నిర్మలంగా ఉన్న వాళ్ళతోటి. ఎవరైతే నిర్మలంగా ఉంటారో, ఎవరైతే నిశ్చలంగా ఉంటారో, ఎవరైతే నిరాడంబరంగా ఉంటారో, ఎవరైతే సింపుల్ గా ఉంటారో, వాళ్ళతో కనుక మీరు సహవాసాలు కనుక చేస్తూ ఉంటే నిన్నదిగా నీ మనస్సు నీకు తెలియకుండా ప్రపంచ విషయాల వైపుకి దొల్లించుకు వెళ్ళిపోవడం ఆగిపోతుంది. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, మన మనస్సు ప్రపంచ విషయాల్లోకి పరిగెడతా ఉంటుంది. సత్పురుషుడు సహవాసం కనుక చేస్తే కారుకి బ్రేక్ ఏ విధంగా అయితే కారు యొక్క వేగాన్ని ఆపుచేస్తుందో, నీ ప్రాపంచిక గొప్పదాన్ని ప్రపంచ విషయాల వైపుకి మళ్ళుతున్నటువంటి నీ మనసుని సత్పురుషుడు సాంగత్యం వల్ల నీకు అది తగ్గుతుంది. నిజంగా ఆ ప్రాపంచిక వ్యామోహం రెడ్యూస్ అవుతుంది, ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది మీకు. అంచేత హోలీ కంపెనీ విడిచిపెట్టద్దు. సజ్జనుల యొక్క సహవాసం మీరు విడిచిపెట్టండి. పెద్ద పెద్ద సాధనలు మీరు చేయలేకపోవచ్చు, అదే మీరు లేకపోతే మీరు ధ్యానం చేయలేకపోవచ్చు. సత్పురుషుల యొక్క సహవాసం మీరు విడిచిపెట్టవద్దు. అంటే వాళ్ళ సంబంధం సత్పురుషులతోటి సంబంధం మాయతోటి మీకున్న సంబంధాన్ని సాధ్యమైన ధరకు తగ్గించి వేస్తుంది. రమణ మహర్షి గారు చెబుతున్నారు, సత్పురుషులతోటి మీకున్న సంబంధం, మీ మనసుకు మాయతోటి సంబంధం ఉంది, అది చోటి మీ మనస్సుకున్న సంబంధాన్ని సత్పురుషులతో సంబంధం పెట్టుకుంటే ఆ మాయతోటి మీకున్న లింక్ని, ఆ మాయతోటి మీకున్న అనుబంధాన్ని శుభోగా రజ్జు క్రమేణా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. అంటే ఒక మహాగురువులు కానీ మహాజ్ఞానులు కానీ శాంతి స్థానంలో కూరుకుపోయినటువంటి మహాత్ములు ఈ రోజుల్లో మనకు దొరకపోయినా, కానీ సత్వగుణం ఉన్న వాళ్ళతో, సాత్విక ప్రవృత్తి ఉన్న వాళ్ళతో కనుక మనం సహవాసం చేస్తే మనలో ఉన్న రజోగుణం తగ్గిపోతుంది, మనలో ఉన్న తమోగుణం తగ్గిపోతుంది, మనలో ఉన్న అభినయం తగ్గిపోతుంది, మనలో పొగరబుత్తనం తగ్గుతుంది, ఆరోగ్యనసు తగ్గుతుంది. అందుకే నువ్వు సత్వగుణం ఉన్నవాడితో ఒక మహాజ్ఞాని యొక్క స్నేహం మీద దొరకపోయినా, ఆ చైతన్య స్థాయిలో నీకంటే ఎక్కువ ఉన్నవాడితో సహవాసం చేస్తే సత్వగుణం ఉన్నవాడితో, సత్వగుణం ఉన్నవాడి దగ్గర క్వాలిటీ ఉంటుంది. ఈ జ్ఞాపకం ఉందా? సత్వగుణం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర గుణం ఉంటుంది. ఆ సత్వగుణం ఉన్న చోట, సత్వగుణం లేని చోట క్వాలిటీ ఉండదు. అయితే ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళ చోట కనుక మీరు సహవాసం చేస్తే ఆ క్వాలిటీ కూడా మీకు అబ్బుతుంది. మా ఎంత గుణాల రూపంలో ఉంది, ఈ రజగుణంలోంచి తమగుణంలోంచి కనుక మీరు బయటకు రావాలంటే సత్వగుణంతో మీరు సహవాసం చేస్తే ఆ స్థితి మీకు అందుతుంది. ఆ సంబంధం తొలగితే మనసులోని వాసనలు ధ్వంసమవుతాయి. అంటే సత్పురుషులతో సహవాసం చేస్తుంటే, సత్పురుషులతో సహవాసం చేస్తే నిమ్మదిగా ఒక అగ్గిపొల గడ్డిమీట కంటిస్తే ఆ గడ్డిమీట అంతా కూడా బూడిదైపోయి ఎలా అయిపోతుందో, అదేవిధంగా సత్పురుషులతో సహవాసం చేయగల మీ వాసనలన్నీ కూడా కాలిపోయి బూడిదైపోతాయి. హోలీకి అంటే ప్రభావం అటువంటిది. ఆ మల్లెపూల దగ్గర కూర్చున్నప్పుడు నాకు మల్లెపూల వాసన రాకూడదు రాకూడదు అనుకున్నా, వాసన రాకుండా నువ్వు ఆపు చేసుకోలేదు. ఆ గులాబీలు వాసన గులాబీల దగ్గర కూర్చున్న గులాబీల వాసన రాకుండా నువ్వు ఆపు చేసుకోలేదు. అదేవిధంగా సత్పురుషులు సహవాసం కనుక చేస్తే ఆ సత్పురుషుల యొక్క వైబ్రేషన్స్ వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంటాయి. వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాంగ్ మైండ్ నీ వీక్ మైండ్ మీద పనిచేస్తుంటుంది, వాళ్ళ హోలీనెస్ నీ మీద పనిచేస్తుంటుంది. నీకు తెలియకుండా నీ రాబోయే జన్మలకు ఉన్న ఏమైనా కారణాలు ఉంటే ఆ కారణాలన్నీ కూడా నీకు తెలియకుండా ఖాళీ బూడిదైపోతూ ఉంటాయి. అవి మనసులోని వాసనలనే ధ్వంసం అవుతాయి. మానసిక అనురక్తి లేని వారు నిశ్చలమైన దానితో లయమవుతారు. అంటే నీకు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే సత్పురుషులు సహవాసం వల్ల నీ మనసుకి చాపల్యం ఉన్నప్పటికీ ఆ చాపల్యం తగ్గిపోయి నిశ్చలమైన స్థితిలో ఆ నిర్మలమైన స్థితిలో నీ మనసు అణిగిపోతుంది. నిశ్చలమైన స్థితిని, నిర్మలమైన స్థితిని, శాంతి స్థితిని, పూర్ణమైన స్థితిని నువ్వు పొందుతావు. ఎప్పుడు సత్పురుషుల సహవాసం వల్ల ఆ విధంగా వారికి జీవన్ముక్తి లభిస్తుంది. అటు వారి సాంగత్యం కాంక్షించు. నీవు నువ్వు సత్పురుషుల సహవాసం నెమ్మదిగా నెమ్మదిగా ఎల్కేజీ నుంచి యూకేజీ, యూకేజీ నుంచి ఒకటో తరగతి, తర్వాత రెండో తరగతి, అదేవిధంగా సత్పురుషుడి సహవాసంలో ముందు నీకు వాసనలు వాసనలు తగ్గిపోతాయి. వాసనలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళ గుణాలను ఆస్వాదిస్తావు. ఆ సత్పురుషులు ఉన్నటువంటి ఆ గుణ వైభవం, ఆ కళ్యాణ గుణాలని నువ్వు అనుభవిస్తావు. అనిపించగా అనిపించగా శరీరం ఉండగా, శరీరం చనిపోయిన తర్వాత కాదు, అరువుగారం కాదు, ఇదంతా కేశధారమే. ఆ శరీరం ఉండగానే నీకు మోక్షస్థితి, ఆ జీవన మోక్షస్థితి. శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే నీకు మోక్షస్థితి, జీవన మోక్షస్థితి. జీవించి ఉండగానే మోక్షం పొందే స్థితి సత్పురుషుల సహవాసం నీకు కలుగుతుంది. అటిల్ సుమ అనిచేత సత్పురుషుల సహవాసం నువ్వు కాంక్షించు, సత్పురుషుల సహవాసం నువ్వు సంపాదించుకో అని రమణాచార్యుడు ఇక్కడ చెబుతున్నాడు. ఏమక్కర్లేదండి, మీరు ఏదో ఒక మంచి గుణాన్ని తీసుకోండి, మీకు నచ్చిన గుణాన్ని. మొత్తం అన్ని మంచి గుణాలు ఒకేసారి మనం నొల్లేసుకోక్కర్లేదు. ఏదో ఒక మంచి గుణాన్ని తీసుకోండి. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి, శ్రీరాముల్లో ఏదో కొన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. మీకు నచ్చిన గుణం ఒకటే తీసుకోండి, మొత్తం అన్ని వద్దు. ఒకే గుణం తీసుకోండి, ఒక మంచి గుణాన్ని తీసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. మిగతా అన్ని మంచి గుణాలు దాని అంతరం వచ్చేస్తాయి. కొబ్బరికాయ మొట్టమొదటి డెప్పటికి తీయడమే కష్టం, మిగతా డెప్పులన్నీ తేలిపి వచ్చేస్తాయి. అలాగే ఒక గుణాన్ని కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మొత్తం మిగతా నిగుణాలన్నీ కూడా మీకు కూడా వచ్చేస్తాయి. ఏదో ఒక గుణం మీకు నచ్చిన గుణం వాడు తీసుకోండి, హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా దాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. ఆ క్వాలిటీని కనుక, గుణాన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా గుణాలన్నీ కూడా వాడంతరమే వచ్చేస్తాయి. సన్యాసులు సన్యాసులు అంటే కాషాయ గుడ్లు కొట్టుకున్న వాడు సన్యాసం కాదు, కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడు సన్యాసి అని కృష్ణుడి గీతలో చెప్పాడు. మీకు అర్థమవుతుందే, నేను ఈ తెల్లబట్టలు మార్చేసుకుంటాను అనుకోండి, ఎర్రబట్టలు వేసుకుంటాను అనుకుంటా మనసు శాంతిని, బట్టలు మార్చుకోవడంలో మనసుకి శాంతి వచ్చేస్తే మనసుకు మోక్షం వచ్చేస్తే అందరూ బట్టలు మార్చేసుకోవచ్చు. బట్టలు మార్చుకోవడంలో రాదు, బట్టలు మార్చుకోవడంలో శాంతి వచ్చేది, బట్టలు మార్చుకోవడంలో మోక్షం రాదు. సన్యాసి అంటే మనం కాషాయ గుడ్లు ధరించిన వాళ్ళని సన్యాసి అంటాం. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఎవడైతే కర్మ చేస్తున్నాడో, కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నాడో వాడు సన్యాసి అంట. కర్మఫలత్యాగి సన్యాసి. ఆ కర్మఫలత్యాగికి మాత్రమే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన వాడికి జ్ఞానం సంపాదించాలన్న ఆకాంక్ష కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగిన వాడికి మోక్షం పొందాలనే కాంక్ష కలుగుతుంది. ఆ జ్ఞానం సంపాదించాలనే కాంక్ష కలిగిన తర్వాత వాడికి మోక్షానుభవం కలుగుతుంది, వాడి జీవనముక్తుడు అవుతాడు. శాస్త్రజ్ఞానం కాకుండా ఏదో పొడిపొడి మొక్కలో, ఎంగిలి మొక్కలో కాకుండా ఏ వస్తువు గురించి ఆచార్యుడు చెబుతున్నాడో ఆ వస్తువు అనుభవం ఉంటే, శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర కాకుండా కేవలం అనుభవ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్న దగ్గరికి నువ్వు కూర్చుంటే, వాళ్ళ సహవాసం కనుక నువ్వు చేస్తుంటే ఈ మనసు అంటే హృదయంలో కరిగిపోతుంది అంటున్నాడు రమణాచార్యుడు. అది ఒక శాస్త్రజ్ఞానం సరిపోదు, అనుభవ జ్ఞానం ఉండాలి. ఏ వస్తువు గురించి అయితే నువ్వు చెబుతున్నావు ఆ వస్తువుకు సంబంధించినటువంటి అనుభవం నీకు చేతిలో ఉండాలి. అది పట్టి ఆ పట్టి ఉండాలి, అనుభవం ఉండాలి. అంటే మనకి ఏదైనా రోగం వస్తే ఆ రోగం తగ్గిపోవడానికి, ఆ రోగం తగ్గిపోయే మందు మన చేతిలో ఉంటే మనకి ఎంత విశ్వాసం ఉంటుందో, మనకేం భయం కలగదు. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోయే మందు కూడా మన చేతిలో ఉందనుకోండి, మనకు భయం ఏదైనా కలిసి. అదేవిధంగా నీకు నీకు సత్పురుషులు సహవాసం కనుక దొరికితే నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. నీకు తెలియకుండా నీకు తెలియకుండానే నీ మనసు హృదయంలో లయమైపోతూ ఉంటుంది. నీకు ఒక విధమైన ఆత్మవిశ్వాసం, సత్పురుషుడు సహవాసం వల్ల నీకు ఆత్మవిశ్వాసం క్రియేట్ అవుతుంది. ఒక మాట చెప్పింది ఏంటంటే, చాలా రహస్యాన్ని మాట చెప్పాడు. నీ తెలివితేటలు తగ్గిపోవటానికి, నీకున్న బుద్ధి పడిపోవటానికి, నీకున్న వివేకం తగ్గిపోవటానికి ఒక్క ఇంద్రియంలో బలహీనత ఉంటే చాలు, మొత్తం నీకు తెలివితేటలన్నా పోతాయని చెప్పాడు. ముడుక్కాడు ఒక నీళ్ళు ఎలా పోతాడో ఈ మాట రామాడు ఏమని చెప్పాడంటే, మొత్తం అన్నింద్రియాలు బలహీనతలే నీకు అక్కర్లేదు. మిమ్మల్ని నీ తెలివితేటలు తగ్గిపోవడానికి, నీ వివేకం తగ్గిపోవడానికి, నీ బుద్ధి పాడవటానికి ఒక్క ఇంద్రియంలో కనుక నీకు బలహీనత ఉంటే మొత్తం తెలివంతా పోతుందని చెప్పాడు. మొత్తం అన్ని ఇంద్రియాలు పాడైపోక్కర్లేదు. ఒక ఇంద్రియం కనుక మీకు పాడైపోయింది అనుకోండి, ఆ ఒక్క ఇంద్రియంలోంచి బయటకు వచ్చేస్తే నీ తెలివితేటలు, నీ సౌకర్యం, నీ సద్బుద్ధి, నీ మంచి గుణాలు, నీ పంటకాల్లో నీరు మురుకాల్లో చెడిపోయినట్టు. ఒక్క ఇంద్రియం కనుక పాడైతే చాలు, ఒక ఇంద్రియాలకి నీకు బానిస అయితే, ఒక ఇంద్రియానికి నీకు లోబడి పడితే నీకున్న తెలివితేటలు, నీకున్న వివేకం, నీకున్న మంచి బుద్ధి పాడైపోవడానికి ఒక్క బలహీనత చాలని రామానుజుడు చెప్పాడు. కొంతమంది గౌరవం ఉంటుంది, మాకు ఇంత గౌరవం గౌరవం ఉంది, వాళ్ళకి పేరు ఊరు లేదన్నా, మాకు గొప్ప పేరు ఉందని, మా కుటుంబానికి గొప్ప పేరు ఉంది, ఇలా అనుకుంటా ఉంటారు కొంతమంది. వాళ్ళకి పేరు మేము మంచి పేర్లో ఉన్నామండి, వాళ్ళకి పేరు ఊరు లేదు అనుకుంటా ఉంటారు కొంతమంది. ఇటువంటి ఏ ఇటువంటి మాట తిండ మాటలు ఏవో చెప్తా ఉంటారు వాళ్ళు. నీకు అర్థమవుతుందా? ఇది ఈ రమణ మహర్షి గారు చెప్పే రహస్యం ఏంటంటే, మీరు కాని డబ్బుతోటి, మీరు కాని గౌరవంతోటి, మీరు కాని మీకున్న అధికారంతోటి మీ మనసు తాదాప్యం చెందుతూ ఉంటుంది. ఆ తాదాప్యం చెందటం వల్ల అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకున్న ధనంతో మీరు తాదాప్యం పెంచుతారనుకోండి, మీకు అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు మీకేంటి, అందంతో, గౌరవంతో, అధికారంతో, పోస్టు తోటి, పొజిషన్ తోటి, వెల్త్ తోటి, ఇలా దేనితో దానితో తాదాప్యం పొందటం వల్ల మీకు అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అహంకారం పెరుగుతూ ఉంటుంది. అంతేదా, రామకృష్ణ పరమహంస గారిని కొంతమంది పెద్దలు ఎవరి దగ్గర ఎవరైనా తీసుకెళ్ళేవారు వారి ఇంటికి. ఏమంటే వారు బాగా ధర్మం చేస్తారండి, వారు చాలా మంచివారండి, వారు అక్కడ కాలేజీ కట్టించారని, ఇక్కడ హై స్కూల్ కట్టించారని, ఇక్కడ గుడి కట్టించారని మీరు అని చెప్పేవారు. రమణ మహర్షి గారు ఎవరింటికి వెళ్ళేవారు కాదు, రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా పిలిస్తే వెళ్ళేవారు. నాలుగింటికి వస్తానంటే నాలుగింటికి వెళ్ళేవారు. ఆ టైం ప్రకారం, ఆ టైం సెన్స్ ఎక్కువ ఉండేదానికి ఆ టైం ప్రకారం వెళ్ళేవారు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనం వారి ఇంటికి వెళ్ళొచ్చాను కదండి, వారు స్కూల్ కట్టించారు, వారు కాలేజీ కట్టించారండి, వారికి వాళ్ళు దాన గుణం కూడా ఉందని వారికి బయట చెప్తే మీరు చెప్పిన అన్నీ నిజమే, వారికి ఎక్కడ తోక ఎక్కడ తగినట్టు కనపడతారు కానీ కూడా. మీరు చెప్పిన అన్ని నిజమే, వారు హై స్కూల్ కట్టించారు, కాలేజీ కట్టించారు, ఎవరికైనా సహాయం చేసి గుణం ఉండొచ్చు అని నేను కాదంటున్నాను, కానీ తోక మట్టుకు ఎక్కడ తగలేదు అని అడగను. దాని అర్థం ఏంటంటే అహంకారం ఏం పోలేదని, అంటే నేను చేసే ఆ భావన, నేను ఇలా చేశాను, ఎంత వాడిని అంత వాడిని, అక్కడ గోడ కట్టించాను, ఇక్కడ నీ తగ్గించాను, ఈ భావన వాళ్ళు ఏం పోయిన వాళ్ళు కాదు. లోపల ఎంత క్లియర్స్, మీర్ ఎంత క్లియర్స్, లోపల చూస్తే ఏం లేదు. వాళ్ళు వాళ్ళకున్న గౌరవాలు, వాళ్ళు కట్టించిన కాలేజీలు, ఈ లోకం ఎంత నిజమో, శరీరం ఎంత నిజమో, అది కూడా అంతే నిజం. అది ఫోర్త్ డైమెన్షన్ కాదు, ఐన్స్టీన్ చెప్పినట్టు. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు రమ్మ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, సత్పురుషుడు సహవాసం వల్ల, అంటే హోలీ కంపెనీ వల్ల నీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, నీ మనస్సు ఆత్మ ఎప్పుకు పయనిస్తుంది, ఆత్మను తెలుసుకోవాలనే కాంక్ష నీ హృదయం యొక్క లోయలోంచి నీకు ఉదయిస్తుంది. అంతేకాదు ఐదించి నీ తగ్గుతా ఉంటుంది, నీ మనీతోటి, నీకున్న సోషల్ స్టేటస్ తోటి, నీకున్న పోస్టు తోటి ఐడెంటిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే దానితో మీ మనసు తాదాత్యం పొందటం వల్ల మీకు అజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం వల్ల మీకు పునర్జన్మలు వస్తున్నాయి. అంటే ఐడెంటిటీ ఎప్పుడైతే తగ్గిందో, రోగకారణం ఎప్పుడైతే తగ్గిందో, రోగం తగ్గుతుంది. అదేవిధంగా దేనితో అయితే నువ్వు కాని విషయాలతో తాదాత్యం పొందటం అనే బుద్ధి నీకు తగ్గుతుంది, దేని వల్ల, హోలీ కంపెనీ వల్ల, సత్పురుషుడితోటి కంపెనీ వల్ల. ఒక సత్పురుషుడు సహవాసం నీకు లేదనుకో, ఒక మహాజ్ఞానంతోటి, ఒక మహా గురువుతోటి నీకు అనుబంధం లేదనుకో, ఒక అవతార పురుషుడితో కానీ, ఒక జ్ఞానంతోటి కానీ, ఒక గురువుతోటి కానీ, ఒక రేలగిరి సోరిస్తుడు కానీ, ఒక అడ్వాన్స్డ్ సోరిస్తుడు కానీ నీకు అనుబంధం లేదనుకో, వాళ్ళతో నీకు ఏమి సంబంధం లేదనుకో, ఈ అనుబంధం లేదనుకో, వాళ్ళతో నీకు కంపెనీ లేదనుకో, నీకు ఎంతమంది ఉపన్యాసాలు విన్నా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని నదుల్లో మురిగినా, నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా చదివినా, ఎన్ని భక్తి పెట్టినా, మహాగురువు యొక్క, మహాజ్ఞాన యొక్క ఒక అవతార పురుషులతో నీకు అనుబంధం లేకపోతే, ఇంతవరకు నేను చెప్పిన ఇదే కాదు, నువ్వు ఉపన్యాసాలు వినవచ్చు, పుస్తకాలు చదవచ్చు, శాస్త్రాలు చదవచ్చు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్ని చేసినప్పటికీ ఒక మహాగురువుతోటి, ఒక అవతార పురుషుడితోటి, ఒక జ్ఞానితోటి నీకు అనుబంధం కనుక లేకపోతే నీకు ముక్తి లభించదు, శాంతి లభించదు. అంటే హోలీ కంపెనీని టాప్ టాప్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు హోలీ కంపెనీకి. హోలీ కంపెనీకి టాప్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ చెబుతున్నారు. నీకు మంచి పనులు చేయొచ్చు, దానివల్ల పుణ్యం వస్తుంది, నువ్వు శాస్త్రాలు చదువుకోవచ్చు, దానివల్ల పాండిత్యం వస్తుంది, మంచి పనులు చేస్తే నీకు పుణ్యమే కాకుండా సమాజంలో కొంత గౌరవం రావచ్చు, ఇవన్నీ కూడా దేశం ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అంత మాత్రం చేతి నీ మనసు లోపలకి తిరగదు. నీ మనసు లోపలకి తిరగాలంటే ఎక్కడైతే సద్వస్తువు ఉందో ఆ సద్వస్తువు వైపుకి నీ మనసు యొక్క ముఖం తిరగాలంటే సత్పురుషుల యొక్క సహవాసం లేకుండా, ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు, ఒక అవతార పురుషుడితో నీకు మానసికమైన అనుబంధం లేకపోతే నీ మనసు హృదయం ఎప్పుడు ప్రయాణం చేసే అవకాశం లేనే లేదు. కొంతమంది మంత్రులతో స్నేహాలు చేస్తారట, ఆ మంత్రులతో స్నేహం చేసి వీడు మంత్రిని అనుకుంటా ఉంటాడంట. అంటే వాడితో వాడితో మాట్లాడుతూ ఉంటాడు, వాడితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, చేస్తాను వాడితో సహవాసం ఉంది అంటే ఏం చేస్తాడు, నేనే మంత్రిని, మంత్రి గారితో సహవాసం ఉంది, నేనే మంత్రిని అని వీడు అనుకుంటాడు. వీడనికి ఏం చేస్తాడు, ఆ మంత్రి గారితో ఐడెంటిటీ అవుతుంది వీడి మనసు, దానివల్ల అహంకారం పెరుగుతాను, అజ్ఞానం పెరుగుతాను, వీడికి తెలియదు ఆ సంగతి అన్నమాట. కొంతమంది చెబుతుంటారు మా నేనమాల సంగతి నీకు తెలియదేముండే, వెయ్యి ఎకరం ఉన్న నేనమాల కంటాడు, వీళ్ళకి ఏం లేక నేనమాల సంగతి వీడికేం లేదు, పాప నేనమాలకు వెయ్యి ఎకరం ఉందని చెప్తారు, ఇక నేనమాలకు వెయ్యి ఎకరం వీడికేమో. అంటే ఏంటి, ఆ నేనమాలతో ఐడెంటిటీ అవ్వటం, ఈ అహంకారం ఏం చేస్తుంది, ఈ అహంకారం ఎక్కడన్నా పట్టుకుందంటే వీడి తాటా కొంప, అంటే ఈ అహంకారం ఇక్కడ పట్టుకోవడానికి ఏం కనపడుతుంది, అంటే ఆ నేనమాలకు వెయ్యి ఎకరం ఉందట. సరిగ్గా ఎన్నో ఏం చేస్తుందంటే ఈ అహంకారం ఇలా నేనమాన, ఆ నేనమానంతో తాదాత్మ్యం చెందుతుంది, ఆ వెయ్యకరంతో, ఆ వెయ్యకరం ఏం కూడా ఈ నేనమాన తేడా చేస్తాడు, మంచి నీళ్ళు ఎవరు చివరకు దానితో తాదాత్మ్యం చెందుతుంది, ఆ పొలంతో తాదాత్మ్యం చెందుతుంది, దీనివల్ల కూడా అజ్ఞానం పెరుగుతుంది. ఇటువంటి రోగాలు చాలా ఉంటాయి, ఇటువంటి రుగ్మత చేస్తారు. అంటే ఏంటి, కొంతమంది ఈ సంఘంలో గౌరవంగా ఉన్నవాళ్ళతో సహవాసం చేయటం, ఈ సంఘంలో ఏదైనా పదవులు ఉంటే వాళ్ళతో సహవాసాలు చేయటం, అంటే వాళ్ళతో ఏదైనా పని ఉంటే మాట్లాడకూడదు అంటారు, కొంతమంది కావాలని వాళ్ళతో చేస్తుంటారు సహవాసాలు చేసి, వాళ్ళ యొక్క ఆ స్టేటస్ వాళ్ళకున్న పోస్టు వాళ్ళకున్న పాండిత్యం అన్ని వీళ్ళు వాళ్ళతో సాధ్యం పొంది వీళ్ళకి తెలియకుండా వీళ్ళు అహంకారం పెంచుకుంటూ ఉంటారు. ఇటువంటి రోగాలు, తెలియని రోగాలు మీరు చాలా మందికి ఉంటాయి. ఈ రోగాలన్నీ కూడా మీకు తెలియకుండా సత్పురుషులు సహవాసాలు నశిస్తాయని చెప్పడం కోసం భగవాన్ ఇంత వరంగా మీకు చెబుతున్నారు. నువ్వు కాని విషయాలు చూడు, నువ్వు కాని వస్తువుతో ఐడెంటిటీ పొందుతున్నంత కాలం నీ మనసు అంతర్ముఖం కాదు, నీకు అంతర్దృష్టి కలగదు. ఆ పూర్తి డైమెన్షన్లోకి నువ్వు 1000 జన్మ ఇచ్చిన నువ్వు ప్రవేశించడానికి నీకు అవకాశం లేదు. గంగాజలం తాగితే, భగవంతుని కనుక ఆశ్రయిస్తే, ఏం భగవంతుని ఉపాసిస్తే ఉపాసన ఫలితం ఏంటంటే పాపం నశిస్తుంది. కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే కోరికలు నెరవేరుతాయి. వెన్నెలను ఆశ్రయిస్తే పాపం పోతుంది. కానీ ఇవన్నీ కూడా ఒక సాధువుని ఒక జ్ఞానిని ఆశ్రయిస్తే ఇవన్నీ కలుగుతాయి. పాపం పోతుంది, తాపం పోతుంది, కల్పవృక్షం లాంటి జ్ఞాని వల్ల మీకు అన్ని కలుగుతాయి. ఒక జ్ఞాని అయిన జ్ఞానిని ఆశ్రయించే అంటే ఇక్కడ రమణ మహర్షి గారు ఏంటి, జ్ఞానిని ఆశ్రయించడం వల్ల, ఒక జ్ఞానిని ఆశ్రయించడం వల్ల వెన్నెల వల్ల వచ్చే లాభం, కల్పవృక్షం వల్ల వచ్చే లాభం, గంగాజలం తాగటం వల్ల లాభం, ఇవన్నీ కూడా ఒక హోలీ మ్యాన్, ఒక హోలీ కంపెనీ వల్ల మీకు అన్ని లభ్యం అవుతాయి. మట్టితోటో రాయితోటో ఇలా విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు ప్రతిమను ఆరాధిస్తాం. అంటే ఏదో రాయితో విగ్రహం చేస్తాం కదా, అవతార పురుషుల యొక్క విగ్రహాలు చేస్తాం, విగ్రహాలు చేసి ఆ ప్రతిమల్ని ఆరాధిస్తాం, నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తాం. ఇవన్నీ కూడా సత్పురుషులు సహవాసం, ఇవన్నీ మొదటి పక్షం, ఇవన్నీ కూడా రెండో పక్షమే. ఏంటి, మట్టితోటి రాళ్లతోటి విగ్రహాలను చేసి వాటిని ఆరాధించడం కూడా రెండో పక్షమే, నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేయడం కూడా రెండో పక్షమే. ఇవన్నీ కూడా సత్పురుషుల యొక్క సహవాసం, హోలీ కంపెనీ ముందు ఇవన్నీ కూడా తీసుకెట్టాయి. అట్ల వల్ల ప్రయోజనం లేదని నేను చెప్పడం లేదు, కానీ హోలీ కంపెనీ ముందు ఇవన్నీ కూడా రెండో పక్షమే, ఇవన్నీ కూడా రెండో పక్షమే. నువ్వు పవిత్రుడు కావాలి, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో పెరిమాళ్ళు ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్న పెరిమాళ్ళు ఉన్నప్పటికీ నీకున్న పవిత్రత సరిపోకపోవటం వల్ల ఆ హృదయంలో ఉన్న పెరిమాళ్ళు నీకు వ్యక్తం కావటం లేదు. నీకు మనస్సు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో, నీ లోపల జీవుడు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతున్నాడో, ఈ దేహం నీకు నేనుగా ఏ విధంగా అయితే, ఈ శవం ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు నేనుగా వ్యక్తం కావటం లేదు. కారణం ఏంటంటే నీలో ఉన్న పవిత్రత లేదు, ఏకాగ్రత నీకు లేదు. నీకు పవిత్రత లేదు, ఆ ఏకాగ్రత లేదు. నువ్వు బొమ్మల్ని ఆరాధించినా, గుడి చుట్టూరు తిరిగినా, నదిలోకి వెళ్ళి మురిగినా పవిత్రత సంపాదించడం కోసమే అంతే కదా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మనం రోగం తగ్గించుకోవడం కోసమే కదా. అదేవిధంగా నేను ఎన్ని గుడి చుట్టూరు తిరిగినా, ఎన్ని నదుల్లో స్నానాలు చేసినప్పటికీ నువ్వు ఆ పవిత్రత సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ చేస్తుంది. సాధనని సత్యనవ్రతం చేసినా, ఇంకో వ్రతం చేసినా నువ్వు పవిత్రుడు అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, పరిశుద్ధపరచడానికి ఈ విగ్రహాలు ఈ నదులు నిన్ను పరిశుద్ధపరచడానికి చాలా టైం తీసుకుంటాయి, చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. పరిశుద్ధపరచడానికి ఎంతో కాలాన్ని తీసుకోవచ్చు, ఎన్నో జన్మలు తీసుకోవచ్చు. కానీ అటువంటి పరిశుద్ధం ఒక హోలీ మ్యాన్, ఒక పరమ పవిత్రుడికి గ్లాన్స్ నీ మీద పడితే చాలు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. ఒక హోలీ మ్యాన్, ఒక కరుణామయుడు, ఒక గౌతమ బుద్ధుడు లాంటి వాడు, ఒక యేసు లాంటి వాడు, ఒక రామకృష్ణ అంటే వీడికి వాళ్ళు కరుణామయ్య, వాళ్ళకున్నటువంటి ప్రేమ దృష్టి, ఆ కరుణ దృష్టి, అవుట్ ఆ కంపాషన్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ తోటి ఒకసారి ఆ కళతోటి ఆ జ్ఞానంతో, అది మామూలుగా మాంసం నేత్రాలు కాదు, ఆ జ్ఞాన నేత్రాలు, ఆ జ్ఞాన నేత్రంతో ఒకసారి నీ వంక చూస్తే చాలు, 100 జన్మల్లో ఈ గుళ్ళు గోపురాలు నేను పరిశుద్ధంగా చేయగలిగితే ఒక చూపు, ఒక గౌతమ బుద్ధుడు లాంటి ఒక చూపు నేను నిలబడితే ఆ చూపు నేను ఎంతో ప్రభావితం చేస్తుంది, ఎంతో పరిశుద్ధంగా చేస్తుంది. ఓన్లీ రేలగిరి సోర్స్ యొక్క శక్తి అతి, 1 గ్లాస్ ఈ జనఫ్, 1 వర్డ్ ఈ జనఫ్. ఈ మాటలు, ఈ చూపులు, కానీ పరిపక్వలేని వాళ్ళకి ఏం మాటలు చూపులు కావాలి? ఎదట సోలు అడ్వాన్స్డ్ సో, ఎదట యొక్క జీవుడు పక్వానికి వచ్చి ఉంటే, ఎదట యొక్క జీవుడు బాగా ముగ్గు ఉంటే, ఎదట జీవుల్లో మెచ్యూరిటీ కనుక వస్తే ఆ గురువు యొక్క మాట కూడా అక్కర్లేదు, ఆ గురువు యొక్క చూపు కూడా అక్కర్లేదు, ఆ గురువు యొక్క మౌనం నేను పవిత్రం చేసి విడిచిపెట్టేస్తున్నాడు, సైలెన్స్ సరిపోతుంది. సైలెన్స్ అంటే ఏంటి అక్కడ? మౌనం అంటాం. మౌనం అంటే నోరు మూసి కూర్చోడం కాదు, అక్కడ మౌనం అంటే ఆత్మ, మౌనం అంటే చైతన్యం. నువ్వు పక్వానికి వచ్చుంటే గురువు యొక్క మాట కూడా నీకు అక్కర్లేదు, గురువు యొక్క చూపు కూడా నీకు అక్కర్లేదు, గురువు యొక్క చేత కూడా నీకు అక్కర్లేదు, ఆ గురువు యొక్క మౌనం నీకు సరిపోతుంది. నువ్వు అందరం మీద కూర్చోడానికి, ఆత్మ సింహాసనం మీద నువ్వు కూర్చోడానికి ఆ గురువు యొక్క మాటతోటి కానీ చూపుతోటి కూడా పనిలేదు, ఆ సైలెన్స్ చాలు. ఆ గురువు తన హృదయంలో ఏ సత్య వస్తువుతో అనుభవిస్తున్నాడో ఆ సత్య వస్తువునే ఆ మౌనం పట్టిస్తుంది గురువు. అంటే ఆ గురువు యొక్క మౌనం నేను సత్య, గురువు యొక్క మౌనమే అది హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు ఎరుగుపరిచేటట్టు చేస్తుంది, అది గురువు యొక్క వైభవం. నేను క్లాసులో చెప్తున్నాడు చూడండి, ఆ గురువు మౌన స్థితిలో ఉంటే నువ్వు పవిత్రుడు అయిపోతావు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. గురువు యొక్క మౌనం నేను పవిత్రను చేస్తుంది, నేను పరిశుద్ధం చేస్తుంది. అదేవిధంగా కాదు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ప్రకటితం అయ్యేలాగా చేస్తుంది. అతిథి గురువు యొక్క మౌనం, గురువు యొక్క వైభవం, ఆ ఎక్సలెన్స్ అటువంటిది. నేను పవిత్రుని చేయటం మాత్రమే కాదు, నేను పరిశుద్ధుని చేయటం మాత్రమే కాదు, నేను పుణ్యాత్మను చేయటం మాత్రమే కాదు. నీ వ్రతంలో ఒక సత్యం ఉంది, నీకు తెలిసిన నీకు తెలియపోయిన ఒక చావు లేని వస్తువు, ఒక సత్య వస్తువు నీ వ్రతంలో ఉంది. ఆ సత్య వస్తువు నీకు అర్థమయ్యేటట్టు ఆ గురువు యొక్క మౌనం నీకు అర్థమయ్యేటట్టు చేయగలదు. నీ హృదయంలోని సత్యం నీకు ప్రకటితమయ్యేలాగా చేయగలదు. అది గురువు యొక్క మౌనం యొక్క వైభవం. అయితే మీరు మాటలు బాగా నా చెబుతున్నారు, మీరు మాటలు బాగా నా చెబుతున్నారు. మీ మాటలు చూస్తే కోట్ల కదులుతున్నాయి. మీరు మాటకి విశ్వాస దిగటం లేదు. ఎవరు తెరబడ్డ ఇప్పుడు దాకా విన్నాడండి, వీడు ఇప్పుడు తెరబడుతున్నాడండి. ఈ విన్నవాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, మీరు ఎదురు తిరుగుతున్నాడు భగవానికి. సమాజంలో తిరిగి సమాజంలో అందరూ అన్ని 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 ప్రాంతాలకు తిరిగి మీరు ఏం పుస్తకాలు రాయటం లేదు, ఉపన్యాసాలు చెప్పటం లేదు. ఈ మెడిటేషన్ హాల్లో నేను కూర్చునే చూస్తున్నారు, కవులు కాకరకాయలు మీరు చెప్పుకోబోతున్నారు. ఈ మెడిటేషన్ హాల్ ఈ ధ్యాన మందిరం కూర్చుంటున్నారు, ఈ స్వాపా దిగటం లేదు, ఈ ధ్యాన మందిరం నుంచి బయటకు రావటం లేదు. అది మరి మీరు బయటకు వచ్చి మీరు మీరు మాకే విషయాలు అయితే చెబుతున్నారో, మీరు ఈ విషయాలు అన్ని దేశం అంతా తిరిగి మీ ఉపన్యాసాల రూపంలో ఎందుకు చెప్పకూడదు అని భక్తులు ఇప్పుడు దాకా విని విని ప్రజలు తిరుగుతున్నాడు. వీడు కొంచెం చనువైంది, చనువైతే త్వర వచ్చింది, త్వర వస్తే త్వరగా కొంచెం మనం చనువు లేనప్పుడు కొంచెం దూరం దూరంగా కూర్చుంటాం. మీకు అర్థమవుతుంది, బాగా చనువైన తర్వాత సాపకంద నీళ్ళకని దగ్గర దగ్గర జారుకోండి. మీకు అర్థం, చనువు లేని మనుషుల దగ్గర కొంచెం దూరం దూరంగా కూర్చుంటాం, బాగా చనువైన తర్వాత మటుకు సాపకంద నీళ్ళకి నెమ్మదిగా దగ్గర దగ్గర చేరుతాం, అప్పుడు ప్రశ్నలు అడుగుతాం. మీకు అర్థమవుతుంది, అంటే గురువు కూడా శిష్యుని బెదరగొట్టేయకూడదు. టీచర్స్ కూడా ఏం చేయాలంటే శిష్యులను కంగారు పెట్టకూడదు, కొంచెం అడిగి చనువిస్తూ ఉండాలి. చనువిస్తే నేర్చారని అడిగి తెలుసుకుందాం అనిపిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు అనుకోండి, అడిగిది కూడా అడగదు. అంటే టీచర్స్ ఏం చేయాలంటే కొంచెం పిల్లలు కొంచెం కొంచెం చనువిస్తూ ఉండాలి, అంటే అడిగే స్వాతంత్ర్యం ఇస్తూ ఉండాలి. లేదా అడిగి వాళ్ళు ప్రశ్నించే స్వాతంత్ర్యం ఇవ్వాలి, లేదా వాళ్ళు అడగటం మానేస్తారు. తెలుసుకోవాలనే బుద్ధి వాళ్ళకి కలగదు. అంటే కొంతమంది నేచురల్ ఏం చేస్తారంటే మేమంటే అడిగిపోతారని పిల్లలు అంటే అదే అదేం పదే అదిలిపోతాం కాదు, అదే అదే గొప్ప అదొక అదొకే అహంకారం. మీకు అర్థమవుతుంది, ఈ నేస్తలు అలా చెబుతారు, మేము పిల్లలంతా మేము అందరూ కలిసిపోతారని మేమంటే అలా కాదు. అసలు పిల్లలకు కొంత చదువునివ్వాలి, వాళ్ళని ప్రశ్నించే శక్తి వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళకి జ్ఞానవంతులుగా చేయాలి. భయపెట్టడం కాదు, పిల్లలు వాళ్ళు జ్ఞానవంతులుగా చేయాలి. అంటే భయపడిపోతే అది తెలియకపోయినా వాళ్ళు అడగాలి, అడగడం గడుస్తారు, భయపెట్టకూడదు అలాగా. అంటే వాళ్ళని క్వశ్చన్ చేసే మనం నేర్పాలి, వాళ్ళకి తెలియని తెలుసుకునేటట్టు చదువు వాళ్ళకి మనం ఇవ్వాలి. అంతేకాని మేమంటే కొంతమంది మా ఇంట్లో అందరూ నాకు జడుస్తారండి, పిల్లలు కూడా మాకు జడుస్తారండి ఇలా చెబుతారు, అదో రకమైన అహంకారం. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నేనేమి బోధించడం లేదని నీకు ఎలా తెలుసు, నీకేమి నేను బోధించడం లేదని నీకు ఎలా తెలుసు. ప్రబోధించడం అంటే వేదిక ఎక్కి ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇవ్వటమా? బోధించడం అంటే ఉపన్యాసాల ద్వారానే బోధించక్కర్లేదు. నువ్వు ఆత్మనిష్టలో కనుక ఉంటే, నీకు ఆత్మశాంతి కనుక కుదిరితే, నీకు ఆత్మజ్ఞానం కనుక నువ్వు పొందితే, హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఒక మానవులో కూర్చున్నప్పటికీ నీ ప్రభావం ప్రపంచం అంతా పనిచేస్తూ ఉంటుంది. నీకు అర్థం తప్ప, నాకే ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఉదాహరణకి నాకు ఆత్మశాంతి కలిగిందనుకోండి, నేను మౌనంలో ఉన్నాననుకోండి, నేను ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్ళి దాక్కున్నాననుకోండి, ఈ మౌనం యొక్క ప్రభావం, ఈ మౌనం యొక్క ప్రభావం, ఈ ఆత్మశక్తి యొక్క తరంగాలు లోకమంతా పనిచేస్తూనే ఉంటాయి. ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. లోకానికి నువ్వు మేలు చేయాలంటే నువ్వు ముందు ఆత్మజ్ఞానం సంపాదించు. నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే నీకు తెలిసిన నీకు తెలియపోయిన లోకానికి ఎంతో మేలు జరుగుతూనే ఉంటుంది. ఉపన్యాసాలు చెప్పటమే లోకానికి మేలు చేయటం కాదు, పుస్తకాలు రాయటమే లోకానికి మేలు చేయటం కాదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. ఈ ఉపన్యాసాలు, ఈ బోధలు, ఈ పూజలు, ఈ జపాలు, తీర్థాలు, స్నానాలు చేయటం, ఇవన్నీ రెండో పక్షం. గురువు అనుగ్రహం అత్యంత ముఖ్యం, అతి బలీయమైనది. అదే మొదటి పక్షం. ఇది గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం మొదటి పక్షం, మిగతా అన్ని రెండో పక్షం, మిగతా అన్ని కూడా రెండో పక్షం. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ అనేది సెకండరీ. మొదటిది ఏంటంటే ఆ గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది. అంటే నువ్వు చేసే జపం కంటే, నువ్వు చేసే ధ్యానం కంటే, నీ మనసు చేసే చిట్కాల కంటే పూజ జపం ఎవరు చేస్తారు? మనసు చేస్తుంది. ధ్యానం ఎవరు చేస్తారు? నీ మనసు చేస్తుంది. నీ మనసు చేసే పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే ఆ గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. నీ ధ్యానానికి విలువ లేదని చెప్పడం లేదు, కానీ గురువు అనుగ్రహం ఇట్లన్నింటికంటే అత్యంత బలీయమైనది. అంటే గురువు అనుగ్రహం వల్ల నీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. నీకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలగటానికి నువ్వు చేసిన ధ్యానం కంటే కూడా గురువు నిగ్రహం అత్యంత బలీయంగా పనిచేస్తూ ఉంటుంది. మౌనం వల్ల ఏమి పనులు అవ్వని మీరు అనుకోకండి. మౌనానికి కూడా శక్తి ఉంది, ఆ శక్తి వల్ల పనులు అవుతూనే ఉంటాయి. మౌనానికి కూడా శక్తి ఉంది, ఆ శక్తి తరంగాల వల్ల నీకు జరగవలసినటువంటి పనులు నీకు జరుగుతూనే ఉంటాయి. అంటే జ్ఞాని గుర్తింపు కోరడం, జ్ఞాని వల్ల మనకి ఏదైనా సహాయం అవుతుంది అనుకోండి, జ్ఞాని గుర్తింపు కోరడం. గుర్తింపు ఎవరు కోరతాడు? ఆత్మ కోరడం. చైతన్యం గుర్తింపు కోరడం. ఎవరు కోరతారు గుర్తింపు? అహంకారం గుర్తింపు కోరుతుంది. చైతన్యం గుర్తింపు కోరదు. అంటే గుర్తింపు కోరనంత మాత్రం చైతన్యం పనిచేయటం లేదు. కానీ చైతన్యం ఎలా పనిచేస్తుంది అంటే సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది చైతన్యం. మనం డబడబలాడుతూ పనిచేస్తుంది. మన పని ఏమో డబ్బు 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 డబ్బులు ఆడుతూ పనిచేస్తాం మనం. చైతన్యం కూడా పనిచేస్తుంది, సైలెంట్ గా పనిచేస్తుంటుంది. రమణ మహర్షి గారు మాట చెప్పారు, భగవంతుడు కూడా పనిచేస్తున్నాడు, భగవంతుడు చేసే పని నీకు కనపడటం లేదు. భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు అలా మీరు కూడా పని చేయడం నేర్చుకుంటే, మీరు ఈ లోకంలో ఉండగానే, ఈ పూలపల్లిగా ఉండగానే మీ శరీరం క్షేమం అవ్వకముంది, మీ శరీరం చనిపోకముందే మీకు జ్ఞానం కలుగుతుందని చెప్పాడు. మీరు పని చేయండి, భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు ఆ రకంగా పని చేయడం మీరు కనుక నేర్చుకుంటే, పూలపల్లిలో ఉండగానే మీ శరీరం క్షేమం అవ్వకముందే, శరీరానికి చావు రాకముందే మీకు జీవన్ ముక్త స్థితి కలుగుతుంది. అంటే నువ్వు బాగుపడటం ముఖ్యం. నేను ఉపన్యాసాలు చెబుతున్నానా చెప్పటం లేదనేది ముఖ్యం కాదు. నేను లేక పుస్తకాలు రాస్తున్నానా పుస్తకాలు రాయటం లేదా ముఖ్యం కాదు. నీ మనస్సు నా ప్రభావం వల్ల నీ మనస్సుకి ఎంత మార్పు వస్తుందో అది చూసుకోవాలి ముఖ్యం. ఉపన్యాసాలు కానీ రెండో పక్షాలు, విద్యా పుస్తకాలు కూడా రెండో పక్షాలు. అంటే నీకు ఎవరి మనిషి నుంచి వచ్చే ప్రభావం నీ మనస్సు ఎంతవరకు మార్చాలి, నువ్వు ఎంతవరకు మారు మనస్సు పొందుతున్నావు అది చూసుకో. నీ శరీరం ఎక్కడ ఉందన్న ప్రధానం కాదు, మనస్సును బాగు చేసుకోవాలి. ఆ జ్ఞానం యొక్క ప్రభావాన్ని నీ మనసు ఎంతవరకు బాగుపడుతుంది, పూర్వం మనసు పూర్వం లాగా ఉందే, లేదా మనసుకు తేజస్ వస్తుందే, మనసుకు కాంతి వస్తుందే, మనసు కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో కరెక్ట్ డైరెక్షన్ లో ఉందా లేదో చూసుకుంటా ఉండు. ఇవన్నీ కూడా గురువు యొక్క సహాయం వల్ల నీ మనసు రైట్ డైరెక్షన్ లో పడాలి. నీ మనసు రైట్ డైరెక్షన్ లో అది పడాలి. ఏదైతే బాగోవాలో అది బాగవుతుందో లేదో నువ్వు చూసుకో. ఇవన్నీ ఈ పుస్తకాలు ఈ ఉపన్యాసాలన్నీ రెండో పక్షం. అంటే నువ్వు ఏదైనా ఉదాహరణకి ఏదైనా నీకు మాట మాటకి చిరాకు వస్తుందనుకో, మాట మాటకి కోపం వస్తుందనుకో, మాట మాటకి అసూయ వస్తుందనుకో, ఆ గుణముల నుంచి బయటపడితే, ఆ దుర్గుణాల నుంచి దుర్వాసనల నుంచి దురలవాట్ల నుంచి బయటపడితేనే కానీ నీకు జ్ఞానం కలగదు. ఆ దురలవాట్ల నుంచి నీకు విడుదల పొందటానికి కూడా గురువు యొక్క మౌనం గురువు యొక్క అనుగ్రహం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకో, నేను సిగరెట్ మాయమని గురువు చెప్పడు, చెప్తే చెప్పొచ్చు వేరే విషయం, కొంతమంది గురువుడు చెప్పరు, కానీ లోపల నుండి శక్తినిచ్చా సిగరెట్ కాల్చే అలవాట్ల నుంచి నేను విడుదల చేస్తాడు వాడు నిజమైన గురువు. ఏ బలహీనతలు నీకున్నాయో గురువుకు తెలుసు. ఆ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందడానికి నీకు లోపల నుండి శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే నీకున్న అలవాట్ల నుంచి నువ్వు బయటకు రాలేదు. ఆ శక్తి నీకు లోపల నుంచి శక్తిని ఇచ్చి అలవాట్ల నుంచి నువ్వు విడుదల పొందడానికి గురువు యొక్క మౌనం నీకు పనిచేస్తుంది. గురువు యొక్క మౌనం ఏదో ముద్దబ్బాయి అనుకోకు, ముద్ద స్థితి అనుకోకు, గురువు యొక్క మౌనం నేను పవిత్రం చేసి విడికి పెడుతుంది. ఏం వైభవంగా ఉందో చూడండి టీచర్. ఆ గురువు యొక్క మౌనం, గురువు యొక్క ఆ మౌనం, ఆ ఆత్మజ్ఞానం నేను పవిత్రం చేసి విడిచిపెడుతుంది. నీకు ప్యూరిఫై చేసి నేను విడిచిపెడుతుంది. ఇంకా నీకు ప్యూరిఫికేషన్ లేకపోతే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు చేతికి అందదు. వస్తువు నీదే అయితే నీ చేతికి అందదు. కారణం ఏంటంటే నీకు పవిత్రత లేకపోవడం వల్ల ఆ పవిత్రత నీకు గురువు అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది, వినీతత కలుగుతుంది, ప్రవీణత కలుగుతుంది. ఇదంతా గురువు అనుగ్రహం వల్ల నీకు కలుగుతాయి. ఇందులో నువ్వు సందేహపడక్కర్లేదు. ఎవరైనా మిమ్మల్ని తిడతారనుకోండి, నీకేమొస్తుంది? దుఃఖం. అడి మిమ్మల్ని కొట్టలేదు, ఊరికే తిట్టారు, తిరిగి నీకేమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. ఏం మాటకు కూడా శిక్ష ఉంది. చెడ్డ మాటకి ఏ విధంగా అయితే శక్తి ఉందో మంచి మాటకు కూడా ఆ విధంగా శక్తి. ఎవరైనా మంచి మాటలు చెప్తే మంచి మాటల శక్తి కూడా నీకు ఆ పని చేస్తాయి. మాటకి ఎంత శక్తి ఉంటే, ఒక మంచి మాటకి ఎంత శక్తి ఉంటే, మౌనానికి, ఆత్మకి, చైతన్యానికి, జ్ఞానానికి ఎంత శక్తి ఉందో ఏమి చెప్తాం అంత అన్నారు. మామూలు మాటలకే ఎంత శక్తి. ఒక మంచి మాట మీరు విన్నప్పుడే ఆ మాట మిమ్మల్ని కరుగుతూ ఉంటుంది కదా. ఆ మాట మనం విన్నాము, రామానుజులు చెప్పారు, ఆచార్యులు వారు చెప్పారన్న మాట మిమ్మల్ని మనసులో మెదులుతూ ఉంటుంది కదా. ఒక మంచి మాట విన్నప్పుడు, ఆ మంచి మాటకే ఇంత శక్తి ఉన్నప్పుడు, ఆ చైతన్యానికి, ఆ మౌనానికి, ఆ ఆత్మకి, ఆ జ్ఞానానికి ఎంత శక్తి ఉంటుందో నేను నోటితో ఏమని చెప్పమంటారు నన్ను? మాటకు శక్తి ఉన్నప్పుడు మౌనం శక్తి లేకుండా పోతుందా? మాటకు శక్తి ఉన్నప్పుడు జ్ఞానానికి శక్తి లేకుండా ఉంటుందా? మాటకే శక్తి ఉన్నప్పుడు లోపల ఉంటే వెనక్కి శక్తి లేకుండా ఉంటుందా? మాట అణిగిపోతే, మనస్సు అణిగిపోతే, ఇప్పుడు శరీరం మరణించినప్పుడు మహా వెలుగులో ఐక్యం అవుతాం మనం. అదే చైతన్యం. మన శరీరం మరణించకముందే మనకు మాట అణిగిపోతే, వాక్కు కనుక అణిగిపోతే, హృదయంలో ప్రాణము మాట వాక్కు హృదయంలో అడిగితే శరీరం పడిపోయిన మరుక్షణంలో మహా వెలుగులో, మహాశాంతిలో, మహాకాంతిలో, మన నిర్వచనం చెప్పలేనటువంటి వెలుగులో మనం ఐక్యం అవుతాం. అలా పొంద ఆ స్థితి మనం పొందలేమో పునర్జన్మ సిద్ధం అవుతాం. మీ శరీరం పడిపోయే స్టేజ్ వచ్చినప్పుడు మీ హృదయంలో ఉన్న శాంతిలో కనుక ప్రాణం అడగటానికి రెడీగా లేకపోతే అది ప్రయాణాన్ని మొదలు పెట్టిపోతుందని చెప్పాడు. అంటే పునర్జన్మకి వెళ్ళిపోతుందని చెప్పాడు. ప్రాణం శాంతిలో ఇవ్వాలి. ఇప్పుడు కాకపోయినా నీ శరీరం మరణించే రోజు వచ్చేప్పటికైనా ప్రాణం శాంతిలో లైవాలి. అక్కడ శాంతిలో లైవం కాదనుకోండి, అది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కర్మానుసారం శరీరాన్ని వెతుక్కుంటూ, ఎటువంటి దేహ జీవుడికి అవసరమో ఆ శరీరాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాణం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ నా దగ్గర నుంచి వెలుతున్న పొందుతున్నారు, నేను వీళ్ళందరికీ వెళుతున్న ఆపిచేసి చీకటిని ఇవ్వాలనుకున్నా సూర్యుడి దగ్గర చీకట్లేదంటే ఇవ్వలేడక్కడ. ఎన్నారు చూసి నేను వెలుతున్న ఇస్తున్నాను ఈ లోకానికి, ఇంక రేపు నుంచి చీకటిని ఇద్దాం, మీ వెలుతురు ఆఫ్ చేసేద్దాం అని సూర్యుడు అనుకున్నప్పటికీ సూర్యుడు చీకటిని ఇవ్వలేడు అట్టండి. ఇంకా చెప్పలేడు చెప్పండి, వాడి దగ్గర లేదండి, వాడి దగ్గర లేదండి. సూర్యుడు ఒకసారి అనుకున్నట్టు అందరూ చీకటి గురించి చెప్తున్నారు, మనం ఎప్పుడు చీకటిని చూడలేదు, చీకటిని ఎలా ఉందో చూద్దామని ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తే అక్కడే చీకటి పోతాడు అట్లా. ఈనాటి వరకు సూర్యుడికి మనం చూస్తాం కానీ చీకటిని ఏమైనా ఈనాటి వరకు సూర్యుడు చీకటిని చూడలేదు అట్లా. ఇంకేదండి చీకటి గురించి వింటున్నాడు సూర్యుడు, ఏంటి చీకటి చీకటి అనుకుంటున్నారని. పూర్వం ఫలానా అమెరికాలో చీకటి ఉందా, అమెరికా వెళ్ళి చూసొద్దామని అక్కడికి వెళ్ళి ఎవరికి వచ్చేస్తాను. అదేవిధంగా ఒక సూర్యుడు ఎక్కండి, ఎప్పుడు చూసినా వెలుతురు ఇస్తాం, నాలుగు రోజులు చీకటిని ఇద్దామని అనుకుంటే చీకటిని ఇవ్వలేడు. ఇంకా వాడి దగ్గర చీకటి లేదు. అలాగే జ్ఞాని కూడా ఎప్పుడైనా అజ్ఞానం ఇద్దామని ఇవ్వలేడు, ఇతరులకు అశాంతి ఇవ్వలేడు జ్ఞాని. ఇంకా వాడు ఎవరు శాంతి జ్ఞానమే అంటే ఇతరులకు ఎప్పుడు చూసినా ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ జ్ఞాన తరంగాలు సూర్యుడి దగ్గర నుంచి ఆ జ్ఞానికి ఆ కిరణాలు ఏ విధంగా అయితే వెలుతురుకు సంబంధించిన కిరణాలు ఏ విధంగా అయితే భూమి మీద ప్రసరింపజేస్తున్నాయో, అలాగే జ్ఞాని దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా వీళ్ళందరికీ అశాంతి ఇద్దామని జ్ఞానం అనుకున్నా అశాంతి ఇవ్వలేడు. వాడు హృదయాంతరాల్లోంచి, హృదయం యొక్క లోయల్లోంచి, హృదయం యొక్క లోతుల్లోంచి ఆ జ్ఞాన కిరణాలు, శాంతి కిరణాలు వచ్చి లోకాలను చెప్పబడుతూ ఉంటాయి. వాడే మహాజ్ఞాని హృదయాంతరాలలోంచి, హృదయం యొక్క లోయల్లోంచి. వాడితో సంబంధం లేకుండా, వాడు ప్రయత్నంతో సంబంధం లేకుండా, అహంకారం ఉన్నంతకాలం ప్రయత్నం చేయాలి. కానీ అహంకారం పోయిన తర్వాత ప్రయత్నం చేయడానికి ఏం నిగడదు అసలు. అహంకారం ఉందని చెప్పి ప్రయత్నం చేయాలి అది పోవడానికి, అది పోయిన తర్వాత ఇంకా ప్రయత్నం చేయక్కర్లేదు. అదే జ్ఞాన యొక్క హృదయంలోంచి ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు మీకు తెలుస్తున్నాయి, మీకు తెలియకపోయినా అలా ప్రసరింపజేస్తున్నా లోకానంతా కూడా. వర్షం వచ్చినప్పుడు భూమి ఏ విధంగా అయితే తెలుస్తుందో అదేవిధంగా జీవకూటినంతా కూడా శాంతి తరంగాలతో తడుపుతూ ఉంటుంది. జ్ఞాన యొక్క హృదయం అటువంటిది, అందులో కల్పవృక్షం ఉంది, కామధేనం ఉంది, అందులో అన్ని కూడా జ్ఞాన హృదయంలో అన్ని ఉన్నాయి. పుణ్యతీర్థాలు కూడా జ్ఞాన యొక్క హృదయంలో ఉన్నాయి, జ్ఞాన హృదయంలో అన్ని ఉన్నాయి. ఎన్ని ఉపన్యాసాలు అయినా, ఎన్ని పుస్తకాలు చదివినా ఒకసారి సత్యం ఏంటో మనకు అర్థం కాదు. ఎన్నో పుస్తకాలు చదవచ్చు, ఎన్నో జన్మలు ఎత్తవచ్చు, ఎన్నో జన్మలు ఎత్తవచ్చు, కానీ ఎన్నో ఉపన్యాసాలు వినొచ్చు, ఎన్నో పూజలు చేయొచ్చు, కానీ ఒకసారి ఎన్ని జన్మలు ఇచ్చారో మనకు సత్యం అర్థం కాదు. కానీ ఒక జ్ఞాని దగ్గరికి వెళితే ఎన్నో జన్మల నుంచి నువ్వు పూజలు చేసి జపాలు చేసి పొందలేటువంటి చైతన్యస్థాయి ఆ బ్రహ్మానందం పొందిన వాడి దగ్గర సమక్షంలో కూర్చుంటే ఆనంద శిఖరాలు నువ్వు కూడా అందుకుంటావు. ఏం చెబుతున్నాడు, ఎన్నో జన్మల నుంచి ఎన్నో పూజలు వ్రతాలు చేసి ఎన్నో జన్మల నుంచి ఎన్నో సాధన చేసినా నువ్వు పొందలేని స్థితి ఒక మహాజ్ఞాని దగ్గర సమక్షంలో అస్థిని పొందవచ్చు. నేను ఉపన్యాసాలు చెబుతాననుకోండి, నేను పుస్తకాలు రాస్తాననుకోండి, నేను పర్యటనలు చేస్తాననుకోండి, మీ హృదయంలో శుద్ధి కలగదనుకోండి, మీకు మారు మనస్సు కలగదనుకోండి, మీ మనసులో పవిత్రత రాదనుకోండి, నేను ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మీరు మారు మనసు రానప్పుడు చెప్పిన ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఎందుకు భగవాన్ ఏం చెబుతున్నారంటే అన్నిటికంటే బలమైనది, ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏమో ఈ మాటలు కూడా రెండో పక్షం, ఈ ఉపన్యాసాలు కూడా రెండో పక్షం. కొంతమంది చూపు ద్వారా, కొంతమంది చేత ద్వారా, కొంతమంది మాట ద్వారా అనుగ్రహిస్తారు. జ్ఞాని మాట అనుగ్రహం, జ్ఞాని చూపు అనుగ్రహం, జ్ఞాని చేత అనుగ్రహం. జ్ఞానికి ఈ లోకంలో పనిలే, ఈ లోకంలో పనిచేసి పొందవలసిన వస్తువు జ్ఞానికి ఏమి లేదు. ఆయన మాట అనుగ్రహం, ఆయన చూపు అనుగ్రహం, ఆయన చేత అనుగ్రహం, ఆయన నడక అనుగ్రహం, అన్ని అనుగ్రహమే. అంటే మౌనం అనుగ్రహిస్తండి అన్నిటికంటే కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది, అందులో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. అది భగవాన్ అన్నారు హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మాట్లాడుతుంది పని ఏమంది. హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు, హృదయంలో మనం ఒకటిగా ఉన్నప్పుడు, హృదయంలో మనందరం ఒకటిగా ఉన్నప్పుడు, మనలో వేరు బుద్ధి లేనప్పుడు, భేద బుద్ధి లేనప్పుడు మాట్లాడుతుంది పని ఏమంది. ప్రతి మానవుడు అహంకారం కోసమే బతుకుతున్నాడు, వాడు అహంకారాన్ని వాడు సంతృప్తిపరచుకోవడం కోసమే లోకంలో ప్రతి మనిషి మాట్లాడుతున్నాడు. ఒక మానవుడు 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు అహంకారంలో నుంచి వస్తాయి. అవసరం నుంచి వచ్చి మాట ఒకటి ఉంటుంది, మిగతా 9 మాటలు అహంకారంలో నుంచి వస్తాయి. అంటే అహంకారం ఎంత తొందరగా వస్తుందంటే ఇప్పుడు రామకృష్ణుని 10 మంది మాట్లాడుతున్నాడు. ఆ కాశీలో పలానా రేవు ఉంది, చాలా బాగుంది, ఇది బాగా ఉంది అన్నాడు, కాదు అనాలని అన్నాడు రామకృష్ణుడు. అందుకే ఇక్కడ అమ్మగారు లేదు సార్, ఆ రేవు నేనే కట్టించాను అని నేను వచ్చేసి, కాశీలో పలానా రేవు ఉంది, ఆ రేవు చాలా బాగుంది అన్నాడు రామకృష్ణుడు, అనాలని అన్నాడు. ఆ కట్టించినాడు ఇక్కడ ఉన్నాయని నేను తెలుసు, అప్పుడు వెంటనే ఉంది, ఆ రేవు నేనే కట్టించాను. అంటే ఆ రేవుతోటి సాధార్థం, ఆ రేవుతోటి నా సాధార్థం. కొంతమంది వీళ్ళకి డబ్బు లేకపోయినా చుట్టాలకు డబ్బు ఉంటుంది పాపం, నీకు అర్థమవుతుంది, ఆరు తోడు కావాల్సింది అందుకే ఆ చుట్టాలు వెళ్తే కాపీ ఎవరు పాపం, నీకు అర్థమవుతుంది, ఆ చుట్టాల డబ్బుతో నేను తాగాత్మ్యం పొందటం. అట్లా చిచ్చగొడవ నుంచి పెట్టినట్టున్నాడు రమణ మహర్షి గారు. నీ పూజలు తర్వాత చెడ్డరు కానీ బజార్లో చాలా పువ్వులు ఉన్నాయి చెడ్డరు కానీ ఇవాళ కాబట్టి రేపు జరిగితే ముందు చిచ్చాలోచనే చిచ్చగొడవ నుంచి పెట్టినట్టున్నాడు. ఆ చుట్టం నీకు కాపీ ఇవ్వడం, ఆ చుట్టంతో నేను తాగాత్మ్యం పొందటం వెళ్ళి మా చుట్టాలకు మా మేనమా తింటున్నాను, మా తాతకి తింటున్నాను, ఆడు ఇచ్చింది ఏముండదు, కాపీ ఇవ్వడం మంచిగా ఏంటప్పుడు బజార్లో కనిపిస్తే మాట్లాడదు. ఆడుకున్న డబ్బుతో నీకు వెళ్ళి కావాల్సి పొందటం, నీ ముందు జపాలు తర్వాత చేద్దరు కానీ ఈ పిచ్చ ద్వారా విడిచిపెట్టమంటున్నారు. అది ఇప్పుడు ఇంతకి భగవాన్ చెప్పింది ఐడెంటిటీ, ఆ ఫాల్స్ ఐడెంటిటీ, ఆ మిథ్య అసారాత్యం అది విడిచిపెడితేనే కానీ మీరు ఎన్ని జ్ఞానం ఎత్తారో మీకు జ్ఞానం కలగదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, కొంతమంది బళ్ళో మేస్టర్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పిల్లలు. అడిగితే వాడు తెలియదు అనుకోండి, ఆ తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే నాకు తెలిసింది తెలిసి చెప్పేస్తాడు. కొంతమంది నిండుకుండా ఉంటారు పిల్లలు, వాళ్ళని అడిగితే చెప్తారు. లేదంటే వాళ్ళకి సమాధానం తెలుసున్నా ఆ పక్క ఉండి అడిగిన వాళ్ళు చెప్పరు, వాళ్ళ మటుకు బాగుపడతారు. టీచర్ వాడిని కరెక్ట్గా అడిగితేనే వాడు చెప్తాడు. ఆ పక్క ఉండి అడుగుతున్నాడు అనుకోండి, వీడు తెలుసున్న వీడు చెప్పడు, మనం అడిగినప్పుడే చెబుదాం. ఇంచేత అహంకారం లేని స్థితి గుర్తుంది. కొంతమంది మాకు కూడా తెలిసిందని చెప్పడం కోసం ఇంకోటి అడిగి ఏం చెప్పేస్తా ఉంటాడు. వీడికి తెలిసిన విధంగా అంటే వీడికి చెయ్యింది తెలిసిన దానికంటే అహంకారం ఎక్కువ మనకు గుర్తాడు. కొంతమంది పిల్లలు వాళ్ళు నడకుండా చెప్పేస్తూ ఉంటారు. ఏం చేయాలి, మాకు కూడా తెలుసు సుమారు నేర్చాలి గుర్తించడం కోసం. అది కూడా ఒక రకమైనటువంటి అహంకారం. లోకమే అహంకారం. ఈ లోకం వేరే అహంకారం వేరనుకోకండి. ఈ అహంకారం యొక్క తోకే లోకం. దీన్ని చూసి మీరేం మురిసిపోక్కర్లేదు. తలంపులతో సంబంధం లేకుండా, మాటలతో సంబంధం లేకుండా, బాధ్యమైన ప్రక్రియలతోటి కచ్చి చేయటం ముట్టుకోవటాల వీటితో సంబంధం లేకుండా, బాధ్యమైనటువంటి ఆలంబనాలు ఏమి లేకుండా స్వశ్రద్ధగానే అమౌనంలోంచి అనుగ్రహం ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోవాలనుకున్న నాకేమవసరం? చెయ్యవసరం అంతే కదా, చెయ్యవసరం. నేను మాట్లాడాలనుకున్నాను, నాకేమవసరం? నోరు మౌనానికి ఏం అక్కర్లేదు. మౌనానికి చెయ్యక్కర్లేదు, నోరు అక్కర్లేదు. దానంతా స్వశ్రద్ధాన్ని ఇండిపెండెంట్ అది ప్రవర్తిస్తూ ఉంటుంది. నదీ ప్రవాహం లేదా జీవ నది లేదా అది అంతకు మౌనం యొక్క వైద్యం ఎక్కడ అని చెబుతూ ఉంటారు. జ్ఞానంలో శక్తి ఉంటుంది. ఆ శక్తి యొక్క ప్రవాహం అన్ని విధాలా వచ్చి ఈ భక్తుడిని ఈ శిష్యుడిని పరిశుద్ధపరుస్తుంది. ఆ జ్ఞానం యొక్క హృదయంలోంచి వచ్చే జ్ఞాన తరంగాలు, ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు వచ్చి ఈ భక్తుని పరిశుద్ధపరుస్తూ ఉంటాయి. నువ్వు యొక్క అనుగ్రహం భక్తుని పవిత్రం చేయటమే కాదు, పవిత్రమే చేసి వాడిని శాంతిలో స్థిరపడేలాగా, ఆ శాంతిలో కూరుకుపోయేలాగా ఆ గురువు యొక్క అనుగ్రహం ప్రవహిస్తుంటుంది. భగవంతుణ్ణి ఆరాధిస్తాం, భగవంతుణ్ణి ఆరాధిస్తాం. భగవంతుని ఆరాధించగా 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 భగవంతుని ఉపాసన చేయగా చేయగా భగవంతుడి పాదాలను పట్టుకుని వేలాడగా వేలాడగా భగవంతుడి యొక్క కడుపు కాళ్ళు పట్టుకుని వేలాడగా వేలాడగా ఆ భగవంతుడే మనకు గురువు రూపంలో వస్తాడు. గురువు వేరే కాదు, దేవుడు వేరే కాదు, ఆత్మ వేరే కాదు, జ్ఞానం వేరే కాదు. గురువు అన్నా, ఆత్మ అన్నా, జ్ఞానం అన్నా, దేవుడన్నా ఒక్కటే. అంటే ప్రమాణం వైభవం ఇంగుడి ముక్కలు కాదు, ప్రతి మాటలో ఉన్న ప్రమాణం. మధ్యమతికి ఎక్స్ప్రెషన్ 6, 4, 10 ఇక్కడకు ఉన్న పదే, రష్యాలోకి ఉన్న పదే. ప్రతి మాటలోనే ఎంగుడి ముక్కలు కాదండి, ప్రతి మాటలోనే ప్రతి ఓడిలోనే ప్రమాణం అధారిటీ. ఇది ఇక్కడ వైభవం. ప్రతి మాట మాటకి అడుగరిచ్చే ప్రమాణం అధారిటీ. నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి ఓ నామం లేదు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు. భగవంతుడు అంచటా ఉన్నాడు, భగవంతుడు అంచటా ఉన్నాడు. భగవంతుడికి ఒక రూపం లేదు, ఒక నామం లేదు, కానీ నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడు నీ కోసం గురు రూపం ధరించి వస్తాడు. ఏ రూపం ధరించి వస్తాడు? ఆ గురు రూపం ధరించి వస్తాడు. ఆ గురువు చెప్పేది విని 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 ఆ గురువు యొక్క మౌనాన్ని గ్రహించి, ఆ గురువు చెప్పిన మాటలు ఆ గురువు యొక్క బోధను గ్రహించి, అంటే ఇంకో మాట మీరు అర్థం చేసుకోండి, గురువు మాటలు చెబుతుంటే కన్నా ఆ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆ మాట కూడా అర్థం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. గురువు చెప్పే మాటలు మీరు వినొచ్చు, కానీ ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు లేనప్పుడు గురువు చెప్పే మాట కూడా మీకు అర్థం కాదు. మాట విన్నంత మాత్రం కదా అర్థం కాదు, ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా మీకుంటేనే కానీ ఆ మాట యొక్క అర్థం మీకు ఎరుకులోకి రాదు. గురువు చెప్పిన బోధ మీరు వినగా వినగా అప్పుడు గురువు ఎలా ఉన్నాడు? మీ లోపలే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. గురువు చెప్పిన బోధ వినగా వినగా గురువుని ప్రేమించగా ప్రేమించగా ఆ గురువు యొక్క కంఫర్ట్స్ మీరు చూడగా చూడగా గురువు ఎందుకు మీరు ప్రేమగా ఉండగా ఉండగా ఆ కొంతకాలానికి ఏది నిజమో మీకు తెలియపోయినా మీరు పూజించే గురువుకి తెలుసు. ఏది నిజమో మీకు తెలియపోయినా మీరు పూజించే గురువుకి అది తెలుసు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే మీ లోపం ఉంటుంది, ఆత్మగా వ్యక్తం అవుతాడు. అది మీకు కడసారి జన్మ, అది చెట్టారు కొమ్మ. ఆ గురువు బోధ వినగా 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 ఆ గురువు మీకు చివరికి ఏం చేస్తాడంటే ఆ మీ మెచ్యూరిటీ మీకు వచ్చేటప్పటికీ ఈ హృదయంలో ఆత్మగానే ఉన్నాడు గురువు. అప్పుడు గురువు ఏం చేస్తాడు? మీ లోపల ఉన్న ఆత్మగానే మీకు వ్యక్తం అవుతాడు. అది చివర స్థితి, అది పరమస్థితి. రామచంద్రమూర్తుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, దేహం అనుకున్నప్పుడు మీకు నేను సేవకుండా, ఆత్మ అనుకున్నప్పుడు, చైతన్యం అనుకున్నప్పుడు నేను నేను ఒకటే. దేహం అనుకున్నప్పుడు నేను నీకు నేను సేవకుడిని. ఆంజనేయ స్వామి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి చరిత్రలో తన సొంత పని ఎప్పుడు చేసుకోలేదు, అంతా భగవంతుడి పని. ఆంజనేయ స్వామి మనకి ఎందుకు దేవుడంటే ఆయన ఆయన చరిత్రలో ఎక్కడైనా సొంత పని చేసుకోలేదు, మొత్తం చేసిందల్లా అంతా మొత్తం పని అంతా భగవంతుడి పని. ఏ పని చేసినా ఒక మాట మాట్లాడినా ఒక గంట వేసినా ఇంకో తోటకి వెళ్ళినా ఒక రాయబారానికి వెళ్ళినా అంతా భగవంతుడి పని. ఆయన సొంత పని అంటూ ఒక పని చేసుకోలేదు ఆంజనేయ. అది కృష్ణుడు చెప్తాడు చూడండి గీతలో, నా పని నువ్వు చేసి పెట్టాను, నా పని నువ్వు చేయని, అలా భగవంతుడి పని అంతా చేశాడు ఆంజనేయ స్వామి. అది దేహం అనుకున్నప్పుడే నేను నీకు శాఖమని, ఆత్మ అనుకున్నప్పుడు ఇద్దరం కూడా ఒకటి. అంటే మనకి దీని అర్థం ఏంటంటే మనకి దేహ బుద్ధి ఉన్నంతకాలం భగవంతుడి యొక్క మనం సేవకులమని ఆ భగవంతుడికి సంబంధించిన మనం చేస్తూ ఉండాలి. అదే ఆంజనేయ స్వామి మనకి చేసి చూపించాడు. చైతన్య స్థాయిలోకి వెళ్ళినప్పుడు అంతా ఒకటే, చైతన్య స్థాయిలోకి వెళ్ళినప్పుడు అంతా మనకి దేహ బుద్ధి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి రాముడి పట్ల ఎలా ప్రవర్తించాడు మనం కూడా భగవంతుడి పట్ల అలా ప్రవర్తించాం. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.